ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नान्द परमात्मने नमः
ఓం శ్రీ నాన్న పరమాత్మ. ఈరోజు మన గుండుగల్లు జ్యోతి మాట్లాడతారండి. జ్యోతి క్లియర్ గా కనిపిస్తుందమ్మా గ్రీష్మ?
యా లేదు, కొంచెం బ్లర్ అయినట్టున్నారు. యా ఆంటీ ఉన్నారా?
ఉన్నానమ్మా, ఉన్నాను.
ఓకే, చూద్దాము. 5 మినిట్స్ లో ఒకవేళ అలాగే బ్లర్ ఉంటే విల్ షిఫ్ట్ అమ్మా టు.
యా యా, అది యాప్ ఓపెన్ చేసి ఉంచాలి ఆంటీ మీరు. యాక్చువల్లీ యాప్ లో అంటే ఇప్పుడు
కనిపిస్తున్నారు. జ్యోతి మన గుండుగల్లు డివోటీస్ అండి. సో గుండుగల్ని అంటే మున్సిప్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మేడ, మీరందరూ గుర్తొస్తారు జ్యోతి.
వెరీ
చాలా బ్యూటిఫుల్ డివోటీస్ అందరిది సరెండర్ పార్ట్. మంచి డివోషన్, చాలా డెడికేటెడ్ గా ఉంటారు. మొత్తం నువ్వు అందరినీ కవర్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే గుండుగల్ భక్తుల్లో గుండుగల్ కన్నమ్మ, స్వర్ణ, మున్సిప్ గారి ఫ్యామిలీ, మీరంతా బాగా క్లోజ్ డివోటీస్ నాన్నగారికి. అండ్ మీకోసమే వచ్చేవారు ఆయన, సంవత్సరానికి రెండు మూడు సార్లు సందర్భాల్లో వచ్చేవారు. అండ్ వచ్చినప్పుడు మా భాగ్యం కూడా మేము చాలా సార్లు రాగలిగాం అక్కడికి. మా రెండో పిన్ అక్కడ గుండుగల్లో ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉండి మీ ఇంటికి నాన్నగారు ఉన్నంతసేపు ఉండి వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా ఆదరణగా ఆప్యాయంగా అందరినీ భక్తులందరినీ రిసీవ్ చేసుకుని, ఫ్యామిలీ లాగే మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ ఊరెళ్ళినా, ఏ భక్తుల ఇంట్లో ఉన్నా, మన కుటుంబం కన్నా ఎక్కువ ఆప్యాయంగా చూసి చాలా ప్రేమగా ఆదరణగా నాన్నగారి ప్రేమతో సమానంగా వేరే లోకల్లో ఉన్నట్టే ఉండేది నాన్నగారితో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఈరోజు నీ మాటల్లో మన గుండుగల్ భక్తులందరినీ కవర్ చేసి నువ్వు షేర్ చేసుకోవాలి. అండ్ జ్యోతి కూడా చాలా పాపం చాలా స్ట్రగుల్ అయ్యావమ్మ నువ్వు కూడా హెల్త్ పరంగా. అది చాలా స్ట్రగుల్స్ త్రూ అవుట్ కూడా నాన్నగారు చాలా ఆప్యాయంగా చూసుకుని చాలా గ్రేస్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. సో షేర్ చేసుకుంది కానీ. అవునమ్మా, అవును. యా చెప్పమ్మా.
ఓం శ్రీ నాన్నాయ నమః. ఓం శ్రీ నాన్నాయ నమః. ఓం శ్రీ నాన్నాయ నమః. నాకు నాన్నగారు ఈ మంత్రం ఇచ్చారండి. నాకు ఫస్ట్ నేను 13వ సంవత్సరంలో నాన్నగారిని దర్శనం చేసుకున్నాను. వడ్లవానిపాలెం అమ్మమ్మ గారు ఊరేనండి. ఫస్ట్ సారి నా అమ్మమ్మ వాళ్ళతో పాట వడ్లవానిపాలెం నుంచి నడిచి జిన్నూరు వెళ్ళిపోయే వాళ్ళండి.
దగ్గరేనమ్మా, జిన్నూరుకి దగ్గరేనా?
2 కిలోమీటర్స్ అంతేనండి వడ్లవానిపాలెం.
ఓకే,
రామచంద్ర తాతయ్యది ఆ ఊరే కదండి.
అవునమ్మా.
అలా అమ్మ వాళ్ళతో చిన్నప్పుడు ఊరికినే సరదాగా వెళ్ళి కూర్చునేవాళ్ళం. ఆ రోజు నాన్నగారు నాకు దగ్గరికి పిలిచి ఒక కొండ ఇచ్చారండి, అది నాకు బాగా గుర్తు. ఆ చిన్నపిల్లలం అప్పుడు 13వ సంవత్సరం.
ఓ, అప్పటి నుంచే పరిచయం అన్నమాట నాన్నగారు.
అంటే అప్పుడు అంత తెలియదు కానీ అలా అమ్మమ్మాళ్ళు కూడా అమ్మాళ్ళు కూడా వెళ్ళిపోయే వాళ్ళం అండి. అలా అలా ఇంకా తెలీదండి. అలా మధ్య మధ్యలో వెళ్ళి సెలవులకి వెళ్ళినప్పుడల్లా వెళ్ళి నాన్నగారు దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం.
ఓకే.
తర్వాత నాకు 17వ సంవత్సరానికి పెళ్ళి అయింది.
17 ఏటే పెళ్లి చేసేసారా?
అప్పుడు ఇంట్లో తొందరగా నాన్న వాళ్ళు బయటకు పంపేవారు కాదు, అందుకని కగుండువల్ కన్నమ్మ ఏం చేశారంటే సారి పట్టుకెళ్ళి నాన్నగారికి కన్నమ్మకి ఇచ్చారండి. అప్పుడు నాన్నగారు చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చారన్నమాట. అది ఇప్పటికి నా దగ్గర ఉందండి.
అవునా? నీ దగ్గర చూపించడానికి? నీ దగ్గర ఉందా ఇప్పుడు? అది
తేలేదే అంటే వీడియో ఒక చూడండి. అది అలా వేరే పెళ్ళి అయిన తర్వాత వేరే వెళ్ళే చోట ఉంది వాళ్ళం అండి 2-3 సంవత్సరాలు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసాము అత్తవరింటి కాడ. అలా ఇంకా అలా మనకి అటు
గుండుగోలు నచ్చగారు అమ్మ నీకు గుండుగోలు నచ్చగారు
దొంపకడపండి ఆకివీడి దగ్గర దొంపకడపండి.
ఓకే.
ఆకివీడి దగ్గర దొంపకడపండి. అలా 4 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మేము వరుస వెళ్ళామండి. అక్కడ అక్కడ ఉండి వాళ్ళం కొన్ని రోజులు. అక్కడ కూడా ఎప్పుడు కానీ నాన్నగారిని ఎక్కువ వదిలిపెట్టలేదండి. ఎక్కువ మీట్ క్యాష్ ఎట్లు ఎట్లు ఇంకా నాన్నగారు సబ్జెక్ట్ చదువుకోవటం నాన్నగారు ఎక్కువ దర్శనం చేసుకోకపోయినా అదే ధ్యాసలో ఎక్కువ ఉండేవాళ్ళు. ఇంకా నాన్నగారు క్యాష్ ఎట్టు మీటింగ్ చదువుకుంటే అలా 4-5 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత ఒరిసా నుంచి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మాకు గుండుగల కన్నమ్మ ఉండేవారు కదా, కన్నమ్మ ఫస్ట్ నుంచి 17వ సంవత్సరం నుంచి అట్లా ఇంకా మీటింగ్ నుంచి వచ్చి మన ఇంటి దగ్గర వచ్చి కూర్చుని పోయేవారండి. కూర్చుని పోయి అమ్మ మీటింగ్ సబ్జెక్ట్ చెప్పేసేవారండి.
అవునమ్మా, గుండుగోళ్ళు కన్నమ్మ యాజ్ ఇట్ ఈస్ గా అంటే ఎంత నాన్నగారు ఎంత ఫోర్స్ గా చెప్పేవారు, ఈవిడ ఇంకా తాపత్రయం తప్పనతోటి ఇంకా సబ్జెక్ట్ విడిచిపెట్టకూడదు ఇంకా అదే జీవించాలన్నట్టుగా అని చెప్పినట్టు చెప్పేవారు ఇంటికి వచ్చి. సత్సంగం చాలా సంవత్సరాలు చెప్పారు కదా కన్నమ్మ?
చెప్పారండి. మేము మనం కూర్చోపోయినా సరే తిట్టి మరీ కూర్చోబెట్టుకునేవారు.
అవును,
అప్పుడు చిన్నపిల్లలం కదా మేము అటు ఇటు వెళ్ళిపోయే వాళ్ళం. కాదు రా కూర్చోండి రండల్లారా అనేవారు.
ఆవిడ లాంగ్వేజ్ చాలా సిల్లీగా ఉండేది, ఆయన నవ్వు వస్తూ ఉండేది. అంటే ప్రేమతోనే తిట్టేవారు.
ప్రేమతోనేనండి.
అవును.
ఇంకా నేను గురించి చెప్పి నాన్నగారు గురించి చెప్పి ఏడ్చేసేవారండి. మాకేమో ఇదేంటి మామ ఇంతలా ఏడ్చేస్తున్నారో అంతలా, అప్పుడు నేను గురించి తెలియదు కదా.
అవునమ్మా, అవును.
మామేంటి ఇంతలా ఏడ్చేస్తున్నారో అలా అనుకునేవాళ్ళు అన్నమాట. అలా మామ ఇంకా నాన్నగారు వచ్చినప్పుడల్లా మామకు ఒక పండగేమట. ఇంకా పెళ్లి ఎలా జరుగుతుందండి?
అవును, ఆవిడ పెళ్లి గుండుగల్లో పెళ్లి పెద్ద కింద ఉండేవారు నాన్నగారు వస్తే. అంటే నాన్నగారు ఫెస్టివల్ ఆవిడే పెద్ద.
అవునండి,
చాలా ఆవిడ చేసేవారు కూడా అనుకుంటా.
చాలా అండి. అసలు మేము ఎక్కడున్నా సరే 2-3 రోజులు ముందు వచ్చేయమనేవారండి. మామూలుగా ఇంటింటికి మనం పెళ్లికి కుంకుమ బొట్టు పెడతాం కదా, కానీ మా అమ్మ ఏం చేసేవారంటే ముందర రోజున కుంకుమ బొట్టు పట్టుకెళ్ళి అందరికీ పెట్టమని చెప్పి నాన్నగారు వస్తున్నారు మీటింగ్ ఉంటుంది భోజనాలు ఉంటాయి అని చెప్పమనివ్వరండి. బొట్టు కంపల్సరీ అందరికీ చెప్పమనివ్వరు. అలా చెప్పించారు. అలా మనం ఎక్కడున్నా సరే అమ్మ నువ్వు 2-3 రోజులు ముందు వచ్చేయాలి అని చెప్పేవారండి. అలా వచ్చేసి ఇంకా మామకి ఇంక పండగ మీకు తెలుసు కదండి.
అవునమ్మా అవును, చాలా ఫోకస్డ్ గా జీవించారమ్మా.
అవునండి, మొన్నసారి తాతయ్య మామ కూడా అలాగే బాగా, స్వర్ణ ఆంటీ కూడా బాగా
చాలా డెడికేటెడ్ అమ్మా. స్వర్ణ ఆంటీ గురించి నాన్నగారు అసలు ఒక మీటింగ్ మొత్తం చెప్పారమ్మా. ఆవిడ అదే పాపం అదే ఇబ్బంది పడి హిస్టెక్టమీ అయిన తర్వాత అనుకోకుండా రియాక్షన్ వచ్చి చనిపోవడం జరిగింది కదా. చాలా అసలు ఒక మీటింగ్ ఆవిడ కోసం పెట్టి చెప్పారు నాన్నగారు. అంటే ఎక్కడ ఏది అవసరం అది మాట్లాడుతుంది, అక్కడ ఒక్క మాట మాట్లాడదు, చాలా వినయంగా ఉంటుంది, ఎంత ఐశ్వర్యమైనా అసలు ఎక్కడ మొహంలో అవినయం ఉండదు, తన ప్రవర్తన కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, చాలా మెచ్యూరిటీ ఉంది. అంటే అవసరమైన చోట అవసరమైన మాట తప్ప రెండో మాట ఉండేది కాదు. అండ్ ఆవిడ చేసిన మంచి పని కూడా రెండో మనిషికి తెలియకుండా చేశారమ్మా. ఆవిడ చేసిన మంచి కార్యాలన్నీ కూడా అంటే ఇంకా ఇతరులకి తెలియాలనే భావన అసలు ఎప్పుడు ఉండేది కాదు. చాలా సత్వగుణం అమ్మా, సత్వగుణ సంపన్నురాలు మన స్వర్ణ.
ఎవరిని ఎక్కడ ఎలా మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అమ్మా ఇక్కడ ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి అలా ఎంత ప్రేమగా చెప్పి అసలు అది చెప్పలేము, మీకు తెలుసు కదండి ప్రేమ.
స్వర్ణ అసలు చాలా పూర్ణంగా ఉండేవారమ్మా, చాలా బ్యాలెన్స్డ్, చాలా చాలా స్వీట్. అంటే ఎప్పుడు సత్వగుణమే, ఎప్పుడు ఆవిడ ఫేస్ లో రియాక్షన్ కానీ చిరాక్ కానీ. పాపం హెల్త్ బాగున్నప్పుడు కూడా ఆవిడ చాలా ప్రశాంతంగా ఉన్నారు, పీస్ఫుల్ గా ఉన్నారమ్మా. పాపం ఆవిడ అలా వెళ్ళిపోవడం, ఆవిడ అలా వెళ్ళిపోవడం ఫ్యామిలీకి భక్తులకి చాలా దురదృష్టం యాక్చువల్ గా, చిన్న వయసు కూడా కదా. అవును
అవునండి. స్వర్ణ గుండుగోలు కన్నా చెప్పేవారండి, తర్వాత మాకు అరుణాచలం వెళ్ళిపోయారు కదా మామ.
అవును
మామ అప్పుడే భగవాన్ నాన్నగారు ఫోటోలు ఇచ్చి మాకు గిరి ప్రదక్షిణ చేయించేసేవారు అన్నమాట.
ఓకే,
ఇంట్లోనే కుర్చీలో భగవాన్ నాన్నగారి ఫోటో గిరి పెట్టించేసేవారు.
ఓకే,
దాని చుట్టూరు 108 ప్రదక్షిణాలు చేయించేవారు.
అవునా?
అవునండి.
గ్రీష్మ వాయిస్ వినిపిస్తుంది అమ్మ మా ఇద్దరిది. వాయిస్ వినిపిస్తుంది అమ్మ జ్యోతి?
వినిపిస్తుందండి
ఆంటీ. ఆంటీ వినిపిస్తుంది, కొంచెం లోగా ఉంది దీది.
కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, లేకపోతే ఆడియో షిఫ్ట్ అవుదామా, ఎలాగైనా పర్లేదు.
ఆడియోకి బెటర్ ఏమో దీది, ఎందుకంటే చాలా లోగా ఉంది యాక్చువల్లీ.
ఆడియో షిఫ్ట్ అవుదామా. చెప్పమ్మా.
మామ కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత స్వర్ణాంటీ అయ్యాను బాగా. ఆ స్వర్ణాంటీ ఇంకా ప్రతి మీటింగ్ కి ఫస్ట్ లో అంత పంపేవారు కాదు, కానీ స్వర్ణాంటీతో ఇంకా అసలు అందరినీ ఎలా తీసుకెళ్ళేవారంటే ఆ ప్రేమ మనం చెప్పలేమండి.
అవునమ్మా. వీడియో ఆఫ్ చేయమ్మా, కెమెరా ఉన్న చోట నువ్వు ఒకసారి నొక్కితే ఆఫ్ అవుతుంది. చెప్పమ్మా.
హలో.
చెప్పమ్మా చెప్పు.
హలో
హలో
హలో హలో ఉషా.
వినిపిస్తోంది జ్యోతి, చెప్పండి.
హలో
జ్యోతి, జ్యోతి
హలో
జ్యోతి హలో
పట్టలేదు. హలో
హలో
హలో ఆంటీ వినిపిస్తుంది. హలో ఆంటీ వినిపిస్తుంది. ఆంటీ
వినిపిస్తుందమ్మా?
వినిపిస్తుంది ఆంటీ.
సరేనా,
కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకుని చెప్పండి ఆంటీ.
దగ్గర పెట్టుకున్నాను.
చెప్పండి జ్యోతి, ఇప్పుడు స్వర్ణాంటీ గురించి చెప్తున్నారు.
హలో
గ్రీష్మ నా వాయిస్ ఆవిడకి వినిపించట్లేదు అనుకుంటా. హలో
ఆంటీ.
వినిపిస్తుందమ్మా?
వినిపిస్తుంది ఆంటీ. ఉషాకు వాయిస్ వినిపిస్తుంది ఆంటీ మీకు?
మీ వాయిస్ వినిపిస్తుందమ్మా. వర్షుద్ది కూడా వినిపిస్తుందమ్మా.
అదే స్వర్ణ గురించి చెప్తున్నారు, చెప్పండి జ్యోతి.
ఆంటీ అలా అందరినీ ప్రేమ గా మీటింగ్ కి తీసుకెళ్లిపోయేవారండి. హలో
చెప్పమ్మా చెప్పమ్మా.
హలో
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 హలో హలో జ్యోతి, నీ మాట వినిపిస్తుందమ్మా, చెప్పు.
చెప్పు
ఆంటీ. అంద గుండుగోలు దూరం కదా వర్షా మాకు అక్కడికే.
అవునవును.
కానీ నా ఆంటీ ఏం చేసేవారంటే కారు తర్వాత ఫస్ట్ బస్సులో వెళ్ళటానికి మగోరు ఇష్టపడేవారు కాదండి.
ఓకే.
ఆంటీ అప్పుడు కార్లు కారు కట్టించి అందరం షేర్ చేసుకుని వెళ్దామమ్మా. మన ఊరు దూరం కదా, పెండ్లకాడ వచ్చేస్తే ఇంట్లో ఎవరో ఏం అనరు కదా అనేవారండి.
ఓకే.
అలా కారు కట్టించుకుని అలా ప్రతి మీటింగ్ కి ఆంటీతో వెళ్ళి వాళ్ళమండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆంటీ ఆ సబ్జెక్ట్ మన్నాడు అన్ని చెప్పుకొచ్చేవారండి వివరంగానే. ఎలా ఎలా ఉండాలమ్మా, ఇలా చెప్పారు నాన్నగారు, ఇలా చేశారు అన్ని వివరంగా చెప్పేవారండి. బాగా నాన్నగారు కూడా గుండుగొల్లు ఏలూరు వచ్చినా గుండుగొల్లు వచ్చినా 2 రోజులు ఉండేవారు కదండి.
అవునమ్మా అవును.
మాకింకా 2 రోజులు అసలు ఎంత పండగ అంటే ఇంకెంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదండి. ఇంకా ఏలూరు వచ్చినా కూడా అలాగే ఉండేవారు, గుండుగొల్లు వచ్చినా కూడా అలాగేనండి. ఇంకా
అవునమ్మా
ఆనందంగా ఉండేవాళ్ళు అండి. ఇంకా స్వర్ణాటి ప్రేమ, నాన్నగారి ప్రేమ, ఇంకా అసలు మొన్నసారి తాతయ్య మామ కూడా అందరూ కూడా బాగా ఉండేవారండి. ఇంకా
అవునమ్మా చాలా ఒక ఐ మీన్ డివైన్ ఫ్యామిలీలా ఉండేవారు మీరందరూ.
బాగానే అసలు ఇంకా మా ఆంటీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు ఏమని అని మనం చూడండి, మన ఇంటికి వస్తే అయ్యో నాన్నగారు మన ఇంటి అలా అనుకునే వాళ్ళు అనుకుంటారు కదండి. కానీ ఆంటీ ఎప్పుడు సమైక్యంగా అందరినీ ప్రేమగా మీరు చూడండి అమ్మా నాన్నగారిని, మీరు చిన్నపిల్లలు కదమ్మా, మీరు చూడండి నాన్నగారిని, మీరు చూడండి నాన్నగారిని అని చెల్లికి నాకు అక్కడ ఉన్న భక్తులు అందరికీ చెప్పి చూడమని.
ఈక్వల్ గా మీ అందరికీ షేర్ ఇచ్చేవారు ఆయన చూసుకోవడం.
షేర్ చేసేవారండి. ఆవిడ ఎప్పుడు దగ్గరికి వచ్చేవారు కాదు ఎక్కువ.
అవును
ఆంటీ వెళ్ళండి అంటే అంటే పర్వాలేదమ్మా మీరు చిన్నపిల్లలు కదా మీరు వెళ్ళి చూడండి నాన్నగారి దగ్గర అన్ని మీరు భోజనం ఇచ్చిన ఏది ఇచ్చినా ఇంకా మనల్నే చేయమని ఊరండి. ప్రేమగా ఇంకా బాగా ఇదండి మాను అందరినీ కూడా సమాన స్థితిలో చూసేవారండి ఆంటీ.
అవునమ్మా
ఆవిడ ద్వేషించే వాళ్ళని కూడా ఎంత సమానంగా చూసేవాళ్ళు చూసేవారు మేము చూసేవాళ్ళం అండి కళ్ళెదురకుండా.
సో ప్రాక్టికల్ గా నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ ని జీవించిన భక్తుల్ని చూస్తా ఉంటే ఇంకా ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది జ్యోతి.
అవునండి
అవును.
ఆవిడ చూసి మనం అవి నేర్చుకోవాలి కదా అనిపించేది అండి. ఇదిగా ఉండేవారు నా ఆంటీ మటుకి అందరికీ ధైర్యం చెప్పి ఏదన్నా బాధ వస్తే ధైర్యం చెప్పి అన్ని బాగానండి.
అవునమ్మా.
బాబు పెళ్ళయిందండి 2000. బాబు పెళ్ళయిన సంవత్సరానికి కదండి ఆంటీ చనిపోయారు.
అవునమ్మా అవును. నాన్నగారు హైదరాబాద్ లో ఉన్నారు ఆ టైంకి వచ్చారనమాట. ఇంకెలా ఆపరేషన్ ఉందండి అని చెప్పి వచ్చి ముందు రోజు కూడా పాపం ఆపరేషన్కి వెళ్ళే ముందు రోజు నాన్నగారు దర్శనం చేసుకుని వెళ్ళారనమాట.
అవునండి అవునండి. పెళ్ళైన సంవత్సరం కూడా డిసెంబర్ లో పెళ్ళయిందండి. నాన్నగారు అప్పుడు మీటింగ్ పెట్టారు. ఉషా మే నెలలో ఆంటీ చనిపోయారండి. ఫస్ట్ ఫిబ్రవరిలో ఉపనయనానికి కూడా వచ్చి అప్పుడు మన ఇంటికి వచ్చారండి
నాన్నగారా. ఓకే.
నాన్నగారు మన ఇంటికి వచ్చి 2 రోజులు ఉన్నారండి అక్కడ మన ఇంటి దగ్గర. తర్వాత డిసెంబర్ లో బాబు పెళ్ళయిందండి. మళ్ళీ మే నెలకి ఆంటీ పాపం చనిపోయారండి.
అదేనమ్మా అదే.
లాస్ట్ మీటింగ్ మేము ఆవిడతో ఏప్రిల్ నెలలో మీటింగ్ కి వచ్చామండి. లాస్ట్ మీటింగ్ ఆవిడతో మేము వ్యవహారం జరిగిందండి ఆ మీటింగ్.
జ్యోతి జ్యోతి హలో
హలో
జ్యోతి జ్యోతి చెప్పమ్మా
హలో
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 హలో ఆంటీ వినిపిస్తుందా ఆంటీ
వినిపిస్తుందమ్మా ఓకే ఓకే
వినిపిస్తాను
ఆ రోజు ఆంటీ లాస్ట్ మీటింగ్ అండి ఉషా ఆ రోజు చెప్పారు నాన్నగారు అమ్మ మరుసేకను మనం ఉంటామో ఉండమో అన్నట్టు సాధన చెయ్యాలమ్మా అని చెప్పారండి మాట
లాస్ట్ మీటింగ్
లాస్ట్ మీటింగ్ అదేనండి లాస్ట్ మీటింగ్ అదే అయితే ఆ రోజు కార్ లో వెళ్తా ఉంటే మళ్ళీ అన్ని చెప్పేవారండి జ్యోతి నాన్నగారు ఏమన్నారమ్మా అని చెప్పి అడిగి అన్ని చెప్పేవారండి ఇలా అన్నారు కదా ఆంటీ నాన్నగారు అంటే అవునమ్మా మన సాధన అలా చెయ్యాలి ఏమో మరుక్షణం మనం ఉంటామో ఉండమో తెలియదు కదా సాధన అంతగా చెయ్యాలమ్మా నాన్నగారు ఎంత అలా చెప్పారు ఈ రోజు ఆ మీటింగు అనే సబ్జెక్ట్ అంతా మళ్ళీ చెప్పుకొచ్చారండి అప్పుడు ఎలక్షన్స్ ఓషా ఎలక్షన్స్ అయితే ఆ రోజు కరెక్ట్ గా ఎలక్షన్ రోజునే ఆంటీ గారి ఇంటి దగ్గర మాకు ఓటు వేయాలి అండి ఇంటి దగ్గరికి వెళ్ళామండి ఆంటీ మీరు కూడా వస్తారా అని ఆ రోజు ఏమన్నారంటేనండి ఆ రోజు ఇస్తారు కదండి మన కార్డులు ఎలక్షన్ కి ఓటు వేయడానికి ఓటు వేయడానికి కార్డులు ఇస్తేని ఆంటీ రారా అంటే కూర్చున్నాం ఆంటీ కొంచెంసేపు కూర్చుంటే ఓషా అమ్మా నాదిని బాబుది ఇద్దరిది కార్డులు లేవమ్మా ఏంటో భగవాన్ తీసేసారమ్మా అన్నారంటి ఆ మాట ఆ రోజు అలా అన్నారు షా నా ఆంటీ ఏంటోనమ్మా నాన్నగారు అబ్బా మా ఇద్దరి రాలేదమ్మా అవసరం లేదేమోనమ్మా
అన్నారా
ఆ రోజు కరెక్ట్ గా హైదరాబాద్ బయలుదేరి వచ్చారండి
అయ్యో
ఆ మాట ఆ రోజు పొద్దునే అన్నారు సాయంకాలం హైదరాబాద్ బయలుదేరి
బయలుదేరారు ఇంకంతే ఇక్కడ నుంచి తిరిగి
అంతే మళ్ళీ మామూలుగా ఇంకా అంతేనండి
అసలు చాలా చాలా ఆదర్శంగా జీవించారమ్మా ఆవిడ
బాగానండి ఎందుకంటే నాకు ఆపరేషన్ అప్పుడు నాకు 2007లో ఆపరేషన్ అయింది ఉషా
అవునమ్మా నీది యాక్చువల్ గా అంటే అప్పటికి చిన్న వయసే కదా నీది ఇంకా చాలా అదే గుండుగోలు నాన్నగారు మీటింగ్స్ కి వస్తున్న టైంలోనే నీకు అనారోగ్యం చేసినట్టుంది కదా
అవునండి నాకు 2007లో ఫస్ట్ ఆపరేషన్ అండి అసలు ఫస్ట్ ఆపరేషన్ అయితే ఇలా తలలో ఇలా మనకి తేడా ఉంది అనేటప్పటికి నాన్నగారు కరెక్ట్ గా ఏలూరు వచ్చారు ఉషా
ఓకే
ఆశ్రమ హాస్పిటల్లో అప్పుడే అంతకు ముందు రోజునే స్కానింగ్ లో తీయించుకుంటే ఇలా తేడా ఉందమ్మా హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పారండి వాళ్ళు అని చెప్తే గోపాలరాజు గారికి కూడా చూపిస్తే ఆయన కూడా ఇంకా వెళ్ళాలమ్మా అని చెప్పారండి చూపిస్తే కరెక్ట్ గా మన్నాడే నాన్నగారు ఏలూరు వచ్చారండి ఏలూరు వస్తే ఇంకా నాన్నగారి దగ్గరికి భక్తులు నాన్నగారు రాజన్ తాత ఇద్దరే వచ్చారండి మేనేజర్ గారు ఇంటికి వచ్చేవారు కదండి నాన్నగారు వచ్చారని తెలిసి ఇంకా మేము గుండుగోలు నుంచి వెళ్ళామండి నాన్నగారు అన్ని చూసారండి చూసిన తర్వాత ఏముండదమ్మా పర్వాలేదు చేంజ్ చేసుకో నీకేముండదు అని నాన్నగారు చెప్పారండి అది మటుకి క్యాన్సర్ కాదమ్మా నేను చెప్తున్నాను కదా మీరు ఎవరు భయపడద్దు చేంజ్ చేసుకోమ్మా అని చెప్పారండి నాన్నగారు అలాగే నాన్నగారు అని చెప్పామండి నాన్నగారు ఆ మన్నాడు కూడా ఉన్నారు నాన్నగారు దర్శనం బాగా ఇంకా నాన్నగారు ఎప్పుడు తెలుసు కదా మీరు ఎలా కూర్చో ప్రేమ ఇంకా ఆయన ప్రేమ నేను చెప్పలేనండి
ఎలా చూసుకున్నారో నేను చూసాను ఎందుకంటే అసలు ఎంత ఆప్యాయంగానో ఎంత ఆప్యాయంగానో ఏం అవ్వదమ్మా కంగారు పడకు నీకేమీ ఉండదు తగ్గిపోతుంది ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేస్తారు అని అసలు ఇంకా అదేమే అమ్మా వచ్చిన ప్రతి భక్తులకి ఆయన ఇంకా అసలు ఎంత కంటికి రెప్పలా చూసుకున్నారంటే అంటే జ్ఞానం బోధించడం ఒక ఎత్తమ్మా బేసిక్ గా ఏంటంటే భక్తులు ఎవరికైనా కూడా భగవంతుడు ప్రేమ రుచి చూపించకుండా ఆయన అలౌకికమైన అభౌతికమైన ప్రేమ రుచి చూడకపోతే మనం అసలు ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రయాణం చేయలేము జ్యోతి ఎందుకంటే అసలు జీవుడికి ట్రూత్ ఏంటో తెలియదు కదమ్మా, అసలు సత్యం ఏంటో సత్య వస్తువు ఏంటో ఏమి అసలు అవగాహన ఉండదు కదా. సో ఆ బోధ ఒకటి, ఇప్పుడు బోధ చాలా మంది చేస్తారు జ్యోతి. ఇప్పుడు స్కాలర్స్ బోర్డు మంది ఉంటారు, పండితులు ఉంటారు, లేకపోతే ఉపనిషత్తులు చదువుకున్నోళ్ళు, మన శంకరాచార్య వారి సబ్జెక్ట్ అంటే ఆశ్రమాల్లో అది కూడా. ఇప్పుడు మనం ఇప్పుడు పుణ్యక్షేత్రాలు, ఇప్పుడు రిషికేశ్ లాంటి ప్లేసెస్ లో చాలా పఠనం జరుగుతుంది, డిస్కషన్స్ జరుగుతాయి, టీచింగ్స్ జరుగుతాయి. కానీ ఒక మహాజ్ఞాని అంటే ఆ లోపల ఉన్న వస్తువు సొంతం చేసుకుని అది తానైన వాళ్ళు తప్ప చైతన్యం గురించి చెప్పలేరమ్మా. అంటే పొందిన వాళ్ళు కూడా చెప్పలేరు, ఎందుకంటే అది మాటలకి మనసుకి బుద్ధికి అందేది కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా కాదు. దా అంటే అదొక ఎత్తు అయితే, అంటే మనల్ని అంటే ఎంతగా ప్రేమించడం అంటే అసలు మనం అంటే ఊహక అందనమాట. అంటే ఈ లోకంలో ఎక్కడ ఎవరి దగ్గర అందనిది, ఏ బహుశా మొత్తం అంటే భగవంతుడు 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 అని మనం స్టోరీస్ లోని భక్తుల కథలు, భగవంతుడు భక్తుల కోసం ఎలా వచ్చాడో ఇవన్నీ చదివి, ఆ భక్తి స్టోరీస్ అయ్యి చదివి విన్నాం. కానీ డైరెక్ట్ గా అంటే మనకంత భక్తి లేకపోయినా, మనకంత సాధన లేకపోయినా, మనకి అంటే అన్ని ఏమీ త్యజించకపోయినా ఆయన మన కోసం వచ్చినట్టు వచ్చి అంటే మనకి ఆయన పట్ల భక్తి ఉండి సర్వస్వం ఆయనని మనం అనుకోవడం కాదు. మనల్ని ఎంత అపురూపంగా చూసుకున్నారంటే మీరు చాలా ఇంపార్టెంట్, నాకు మీరు చాలా ప్రెషస్ నాకు అన్నట్టుగా ఆయన చూసుకునేసరికి ఆయన ప్రేమకి లొంగి మనం కొంచెం కరిగి మనం ట్రూత్ వైపు ప్రయాణం చేయగలిగాం, కానీ లేకపోతే అది అసాధ్యం.
అవునండి అవును.
అయితే అంత ప్రేమ కురిపించిన అంతలాగా అంటే మన స్థాయికి ఆయన దిగి వచ్చి మనకు అర్థమయ్యే స్థాయిలో ఆయన మాట్లాడి మనకు అర్థమయ్యేలాగా అంటే మన ఆరోగ్యాన్ని అడ్రస్ చేసి మనల్ని అంటే శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా కూడా మనల్ని కంప్లీట్ గా నింపి అప్పుడు మెల్లగా ట్రూత్ వైపు మన మనసు తిరిగేలా చేశారమ్మ జ్యోతి.
అవునండి అవునండి.
అండ్ అసలు ఇప్పుడు అనారోగ్యం వస్తే చూసుకున్న దాంట్లో నువ్వు అంటే వన్ ఆఫ్ ది ప్రైమ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట.
అసలు మామూలు కాదు షా, అసలు ఎవరు చూపిస్తారు షా ప్రేమ నిజంగా, తల్లి తండ్రి భర్త పిల్లలు వాళ్ళ ప్రేమ అసలు ఏది, ఇంకా అసలు మామూలుగా
పోల్చడానికి
ఆ బాధ ఒక్కొక్కసారి ఇంకా ఎంత బాధ వచ్చేసేదో శతాల నిజంగా. అది ఇంకా అసలు ఇంకా రాత్రులు పగలు కూడా ఇంకా హాస్పిటల్లో అయితే ఇంకా అసలు మామూలుగా కాదండి, ఇంకా అసలు నాన్నగారు అనుకుంటే ఇంకా
ట్యూమర్ కదా బ్రెయిన్ లో, ట్యూమర్ ఆపరేషన్ అయింది.
ట్యూమర్ ఆపరేషన్ అయింది.
అవునమ్మా.
ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు అయితే ఇంకా శాంతిగా వచ్చేస్తావమ్మా అన్నారు. అలాగే అలాంటి కూడా నాకు అసలు ఇంజక్షన్ అంటే కూడా భయం వచ్చా అసలు.
అవునమ్మా.
ఇంజక్షన్ చేయించుకోవాలంటేనే నాకు భయం అండి. ఇంట్లో అందరూ అనుకున్నారు ఇది అసలు ఎలా తట్టుకోగలుగుతుందని. కానీ నాకు అసలు ఇంకా ఏ దాంట్లో కూడా అంత ప్రిపేర్ అండి. అమ్మా భగవాను భగవాన్ గురించి చెప్పి ఊరండి, భగవానికి బాగోనప్పుడు జలగలు పెట్టి ఊరమ్మా భగవాన్, ఈ భగవాన్ దగ్గర నుంచి వచ్చి కాదు భగవాన్ ఏమో ఈ ధ్యానంలోకి ధ్యానంలోకి వెళ్తున్నాయి అవి కూడా అలా ధ్యానంలోకి వెళ్ళిపోయినాయి లేండి తీకండి అని ఊరమ్మా. భగవానికి దేహానికి అంత ఇదమ్మా, అంత విడిపోయారమ్మా భగవాను అని ఇంకా ఆంటీ అంత ఇదిగా ప్రిపేర్ చేశారండి నన్ను.
అంటే ఒక పక్క నాన్నగారు ప్రేమ కురిపించడం, ఒక పక్క ఆంటీ కూడా సమానంగా
ప్రిపేర్ చేశారండి. ఇంకా ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఐసీలోకి వెళ్ళి ముందర ఒక్కసారి ఫోన్ చేసుకుంటానంటే పాపం బుజ్జికి చేస్తే వెంటనే తీసి నాన్నగారికి
ఇచ్చారండి.
మా నాన్నగారు వెంటనే మాట్లాడి ఏముండదమ్మా నువ్వు ఆనందంగా వచ్చేస్తావు అన్నారండి. ఇంకా ఆ మాటతో లోపలికి తీసుకుపోయారండి. నాకు ఇంకేం తెలియదండి, ఇంకా అసలు ఆనందంతో ఇంకా అందరూ అదే అన్నారు, అందరూ ఇదే అయ్యారండి. అంటే కొంతమంది మొహం వికారంగా ఉంటుంది కదా, పిల్ల ఆనందంగా వెళ్తుందిలేండి అన్నారండి అక్కడ అందరూ కూడా.
అంటే అంటే వెళ్లే ముందు వర్రీ యాంగ్జైటీ ఉంటుంది కదా, ప్రశాంతంగా వెళ్ళామన్నమాట.
ప్రశాంతంగా వెళ్తా ఉంటే ఇంకా అదే అనిపించింది, నాన్నగారి బ్లెస్సింగ్స్ ఇంకెప్పుడు నాతోనే నా కూడానే ఉన్నాయి కదా అక్కడ వాళ్ళు ఇంకా ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లిన తర్వాత కూడా నాన్నగారు ఆయన చేస్తారు కదండి ఇంకా మొత్తం ఇంజక్షన్.
అవునమ్మా అవును.
బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ బాధలు ఇంకా మీకు తెలుసు కదా ఎలా ఉంటాయి ఇంకా.
అవునమ్మా చాలా సఫరింగ్ ఉంటుందమ్మా పాపం. అవును
ముక్కులు కూడా మూసేసారండి, రెండు బ్లాక్ చేసేసారండి, రెండు ముక్కులు బ్లాక్ చేసేసారండి. మనకి నోట్లోంచి చేసి నోట్లోంచి ముక్కుల్లోంచి లోపలికి చేసారు
ఒకసారి
పేదిన దగ్గర కోసేసి
అబ్బా
ముక్కులు కూడా బ్లాక్ చేసేసారండి రెండు ముక్కులు కూడా.
అదేనమ్మా
మొత్తం అలా వారం రోజులు 10 రోజులు ఉంచారండి. అసలు నాన్నగారు దయ్య మామూలుగా కాదు షా నిజంగా. ఐసీలో ఇంకెవరు ఉండరు కదండి ఆ బాధ. ఇంకా నాన్నగారు నాన్నగారు అనుకుంటా అసలు ఇంకా మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు కదా షా, తాకూడదు కదా అసలు ఇంకా ఏమి ఇచ్చేవారు కాదండి. ఇంకా అసలు నాన్నగారు 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 అనుకుంటా ఇంకా లోపలే అండి ఇంకా అంతా ఆయన దయ్య అసలు నేను చెప్పడానికి అది చెప్పలేను.
అవునమ్మా అవునమ్మా
అలా చూసారండి నాన్నగారు నన్ను.
అవును అవును లేకపోతే అసలు అది అది భరించడం చాలా కష్టం జ్యోతి. అసలు అంటే ఈ రోజు మీ అందరితో ఇలా మాట్లాడించడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా జ్యోతి. ఎందుకంటే ఈ ఫిజికల్ అనారోగ్యాలు ఈ అంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు అంటే చావు బతుకులు అంటే మధ్యలో మనం స్ట్రగుల్, ఇది స్ట్రగుల్ అంటే బయటికి ఎలా వస్తామో తెలియదు. ఆపరేషన్ చేశాక ఏ పార్ట్ అన్నా పాడవచ్చు, లేకపోతే ఒక్క నర్వ్ కొంచెం తేడా వచ్చినా కూడా లైఫ్ లాంగ్ ఇన్వాలిడ్ అవ్వచ్చు. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో మన జీవితంలో ఆయన ఉండడం అనేది అసలు అంటే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటే తప్ప అసలు స్పిరిచువల్ లైఫ్ పర్స్యూ కూడా చేయలేమమ్మా. అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా లేకుండా ఆధ్యాత్మిక జీవితం జీవించడం కూడా కష్టం రా. అందుకు అసలు ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఆయన ఎంత కేర్ఫుల్ గా ప్రొటెక్ట్ చేస్తూ అన్ని విధాలుగా మనం ఆరోగ్యంగా ఎక్కడ ఏది వెలితి లేకుండా చూసుకుంటూ మనల్ని జాగ్రత్తగా స్పిరిచువాలిటీ గైడ్ చేశారు రా.
అవునండి మామూలుగా ఈ శారీరకంగా కాకుండా కూడా ఒకసారి మానసికంగా ఎంత అనుభవించానో నాన్నగారికే తెలుసండి.
అవును
మానసికంగా కూడా ఈ శారీరక ఆరోగ్యంగా కాకుండా మానసికంగా కూడా చాలా బాధలు వచ్చినాయండి. కానీ నాన్నగారు ఎప్పటికప్పుడు నన్ను ఏమి ఉండదమ్మ శాంతిగా ఉండు శాంతిగా ఇదే మాట అండి ఇంకెప్పుడు కూడా
శాంతిగా ఉండు.
ఇప్పుడు కూడా దగ్గర కూర్చోబెట్టుకుని శాంతిగా ఉండమ్మా, నీకు ఎన్ని ఎంత బాధపడుతున్నావో ఎంత సఫర్ అవుతున్నావో నాకు తెలుసు, నువ్వు శాంతిగా ఉండమ్మా శాంతిగా ఉండు అని ఇంకెప్పుడు అదే మాట చెప్పేవారండి. చాలా సబ్జెక్ట్ చెప్పారు షా కానీ నాకు అంత గుర్తులేవు చెప్తున్నాను కదా.
పర్వాలేదమ్మా పర్వాలేదు.
మళ్ళీ 2014లో మళ్ళీ రెండోసారి ట్యూమర్ వచ్చింది ఉషా. అప్పుడు ఇంకా నాన్నగారి దయ్యానండి ఇంకా అసలు అప్పుడైతే ఇంకా ఇంకా
ఎక్కువండి
అప్పుడు సీరియస్ అండి అప్పుడు. కానీ అప్పుడు కూడా నాన్నగారు ఇంకా దయ్య ఎలా ఉందంటే నేను చెప్పలేనండి ఇంకా అసలు అప్పుడైతే ఇంకా అప్పుడు ఇంకా లోపల నుంచి నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం ఏది జరిగినా నాన్నగారు ఇప్పుడు ఆ పాయింట్ ఎక్కువ చెప్పేవారు కదండి
చెప్తూ ఉంటారమ్మా. అవునమ్మా అవును
నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం ఇంకా అదే పాయింట్ అది నాన్నగారు నా ఇంకా అసలు ఆ బాధ భరించలేక ఒక రోజు ఇంక నాన్నగారికి ఫోన్ చేస్తానండి అప్పటి నుంచి థియేటర్ లోంచి చేస్తే అమ్మ నీకు 2 రోజుల్లో పెద్ద బాధ తగ్గుతుందమ్మా అన్నారు. డాక్టర్లు అందరూ చూసారు ఏమీ లేదు నర్వస్ కొంచెం వీక్ అయిపోయినాయి ఆ పాపకి అన్నారండి లోపల ఆపరేషన్ మూలాన్ని. కానీ ఆ బాధ ఇంకా అసలు అది ఎలా ఉండేదంటే అది అనుభవి నాన్నగారికి తెలుస్తుందండి నేను జీవుని చెప్పకూడదు నాన్నగారికి తెలుసు కదండి. ఇంకా అమ్మ నీకు 2 రోజుల్లో పెద్ద బాధ తగ్గుతుంది జ్యోతి కంగారు పడకమ్మా అన్నారండి. అసలు అలాగే నిజంగా పెద్ద బాధ తగ్గిందండి 2 రోజుల్లో కనుగుడ్డు పక్కకి వెళ్ళిపోయింది దోషా నిజంగా నాకు ఇంకా నెలకన్నా వచ్చేసింది అనుకున్నారండి అందరూని. నాకు ఇద్దరి కింద కనిపించేవారండి అందరూ మిమ్మల్ని చూసినా నాకు ఎవరిని చూసినా ఇద్దరి కిందే కనిపించేవారండి. ఇద్దరి కిందే కనిపిస్తే అక్కడ 20 రోజుల తర్వాత ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలి ముందర ఎలాగైనా సరే సరే తీసుకెళ్ళిపోండి అన్నా నేను. నాన్నగారి దగ్గరకు వచ్చాం వచ్చినప్పుడు నాన్నగారు అన్నారు, ఏమి వద్దు జ్యోతినమ్మా, నా వంకే చూడు, నా వంకే చూడు అన్నారు ఉష. నువ్వు అటు చూడొద్దు ఇటు చూడొద్దు, నా వంకే చూడని ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టుకునేవో తెలుసు కదా ఉష.
చాలా అసలు పక్కన కూర్చోబెట్టుకుని చాలా సేపు నిన్ను అడ్రస్ చేసి నీకు పూర్తిగా శాంతి వచ్చే వరకు చూసుకునే నిన్ను సబ్జెక్ట్ చెప్పేవారమ్మా.
అసలు ఇంకా అది అరగంట అలా కూర్చున్న తర్వాత వెళ్ళేటప్పుడు అన్నారండి, అమ్మా నువ్వు అటు ఇటు తిప్పకో, నువ్వు అలాగే ఉండు, ఒక నెల రెండు నెలలో నీకు సరి అవుతుంది అని చెప్పారండి. అలాగే నిజంగా ఉష ఆయన చెప్పినట్టు సరైంది ఉష.
అదే అదే అంటున్నానమ్మా, ఫిజికల్ గా మానసికంగా కూడా చూసుకుని మనల్ని తీసుకెళ్లేవాళ్ళు. అంటే అసలు అంటే ఈ జన్మకి మనం అసలు ఆయనకి ఎలా రుణపడి ఉన్నామంటే
చెప్పలేము
అది తీర్చుకోవాలి అంటే కేవలం ఆయన చెప్పినట్టు మనం జీవిస్తేనే ఆయన రుణం తీర్చుకోగలం లేదమ్మా.
అవునండి అవునండి.
అదే అంటే ఆయన ఏ స్థితి అయితే ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితి పొందితే తప్ప అది తీరదు అన్నట్టు ఆయన చెప్పింది మనం ఆచరించి ఆయన మనం రిఫ్లెక్ట్ అయ్యాలా మనం జీవించాలి. ఇంకా జ్యోతి
అంతేనండి అంతేనండి. ఏలూరు వచ్చి ఊరండి కదండి, అప్పుడు ఏలూరులో ఇంకా మాకు ఎంత ఆనందం అంటే గుండుగొల్లు వచ్చినా ఏలూరు వచ్చినా స్వర్ణ అంటే ఇదైన తర్వాత బాగా వచ్చి ఊరండి గుండుగొల్లు. స్వర్ణ అంటే మొదటిసారి తాతయ్య మామ ఉండేవారు కదండి పాపం పెద్దవారు, నేను వస్తానే ఉంటానండి ఒకసారి, నేను వస్తానే ఉంటానండి అని ఊరు మాట. అలాగే అలాగే వచ్చేవారు ఉష ఎక్కువగా.
అవును
ఆ సడన్ గా వచ్చేసేవారు ఒక్కోసారి. ఇంకా ఆనందం ఇంకా ఎలా ఉండేది అంటే చెప్పలేము ఉష. ఇంకా
అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ముందు చెప్పకుండా వచ్చేవారు అప్పుడప్పుడు.
ఒక్కోసారి చెప్పకుండా వచ్చేవారు ఉష, అటు ఏదన్నా వెళ్తే చెప్పకుండా ముందుకు వచ్చేవారు ఉష. మాకు ఆనందం అప్పుడు ఇంకా నాన్నగారిని చూస్తేని.
యాక్చువల్ గా ఒకసారి అలా సడన్ గా వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను మా ఇంట్లో కార్ లో, అంటే గుండుగోలు దాటి వెళ్ళిపోవడం. అదే ఆయనకి ఎవరికి మున్సిపల్ గారికి ఏదన్నా ఒంట్లో బాగోలేదో ఏదో అప్పుడు కొంచెం ఒంట్లో బాగోలేదో ఏదో కాలేదో ఇబ్బంది పెట్టిందో ఒకసారి చూసి వెళ్ళిపోదామండి అన్నారనమాట. ఏలూరులో మీటింగ్ అయిపోయి రిటర్న్ వెళ్తూ రామచంద్రరాజు గారు లేట్ అయిపోతుంది నాన్నగారు, మళ్ళీ మీ భోజనం టైంకి లేట్ అవుతుంది వాళ్ళకి తెలియదుగా వస్తారని అంటే ఏముందండి ఆయన చూసేసి ఒక అరగంట పలకరించి వెళ్దామండి అని వచ్చారనమాట. అసలు ఇంకా అందరూ హడావిడి పడిపోయి ఆశ్చర్యపోయారనమాట. అదే నాన్నగారు అసలు కనీసం మెన్షన్ కూడా చేయలేదని. అవునే
ఏలూరు వచ్చినా ఇంకెంత ఆనందం అంటే ఆ రెండు రోజులు ఉండేవారు కదా ఉష,
ఇంకా పండుగ
ఎక్కువ ఉండేవారు కాదు కదా, ఇంకెంత ఆనందంగా గడిపేవాళ్ళు అంటే మాకు చెప్పలేము. అది ఒక రోజు అన్నారన్నమాట ఆయన వెళ్ళిపోయేటప్పుడు, అమ్మా మీకు మీతో ఉన్నంత సేపు మీకు ఆనందం నాకు ఆనందం అమ్మా, వెళ్ళిపోయేటప్పుడు బాధే నాకు బాధేనమ్మా అన్నారండి ఉష. చూడండి బాధ వచ్చింది అందరికి. ఇంకా అది మాటలో ఇంకా అందరికి కళ్ళంట నీళ్ళు కారిపోయినాయి ఉష. నీకు బాధేనమ్మా నాకు బాధేనమ్మా అని ఇంకెంత అంటే ఉష ప్రేమ మా అసలు ఇంకా అది చెప్పలేము ఉష.
మాటల్లో చెప్పలేము ఎందుకంటే అది అనుభవిక వేద్యం అన్నట్టు. ఆయన ప్రేమ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది మనం మాటల్లో పెట్టి మళ్ళీ చెప్పలేం, న్యాయం చేయలేం మాటల్లో.
అసలు ఇంకా ఆయన చూపించిన దయ ప్రేమ అసలు ఎవరు చూపించలేరు షా, ఇంకా అది చెప్పలేం ఇంకా.
అవునమ్మా
అది వాళ్ళు కూడా మన వాళ్ళకి అవ్వదు షా, ఇంకా మానవ మాటల వల్ల అది ప్రేమ దయ మానవ మాటల వల్ల అది అవ్వదు చూపిందా అమ్మ కూడా.
అవును అవును
ఎలా ఉండేదంటే ఉష మాకు నిజంగా నాన్నగారు నాకు ఏదన్నా సమస్య ఏదన్నా సఫరింగ్ వచ్చినా ఇంక నేను నాన్న గుండుగోలు నుంచి నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని ఎక్కువ ఉష. ఇంకా పొద్దున పూట కూడా తినేవారు కదా ఉష ఎక్కువ అప్పుడు నుంచి మాకు హైవే బస్సులు ఉండేవి కదా, మేము ఇంకా ఆ బస్సు ఎక్కేస్తే 2 గంటల ఇంటికల్లా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా తాక నాన్నగారి దగ్గర ఉండి ఇంకా ఉంటే నాకు ఆ సఫరింగ్ తగ్గిపోయినట్టు అనిపించేది మాట. ఇంకా ఎంత బాధ సరే,
అదే
ఎంత లోపల బాధ ఏంటి, మానసిక శారీరక ఏ బాధ ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళి అలాగా చూసేటప్పటికి పొద్దున సాయంకాలం దాకా ఉండే, లేకపోతే ఒక గంట కూర్చుని వచ్చినా నాకేం సఫరింగ్ తగ్గిపోయినట్టు అనిపించింది అనమాట. ఒకసారి అన్నారు ఉష ఏలూరు వచ్చినప్పుడు నాన్నగారు ఎక్కువ చెల్లి కూడా ఉంది కదా, చెల్లి తెలుసు కదా ఉష,
అవునమ్మా అవును,
చెల్లి కూడా అందరూ ఇంక భక్తులు అందరూ కూడా బాగా ఇదిగా ఉండేవారు కదా ఉష,
అవునమ్మా
ఏలూరులో మీ అక్క చెల్లి ఇద్దరుకి మోక్షం రావాలని కోరుకుంటున్నానమ్మా అని దీవించారు ఉష ఒకసారి. ఇంకా అసలు అప్పుడు ఇంకా ఇంకా ఆనందం అది మీకు నేను చెప్పలేను. అలా దీవించేటప్పటికి ఇంకా అసలు ఇంకెంత లోపల ఇంకా బాధ అసలు ఇంకా అది
చెప్పే బాగా అన్ని కలిపి
నాన్నగారు అనేవారు కదా ఉష, పంచదార నోట్లో వేసుకుంటే తీగా ఉంటుంది అని చెప్తారమ్మా, తీదానం ఎలా ఉంటుందమ్మా అంటే అది చెప్పేది కాదమ్మా ఎవరిద వాళ్ళు అనుభవించాలమ్మా అని ఎక్కువ చెప్పేవారు ఉష ఈ
వాక్యం.
ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టుకున్నా ఒక్కోసారి ఈ వాక్యం ఎక్కువ చెప్పేరు ఉష, అలా కూర్చుంటే ఆ వాక్యం అది
ఎవరు అదే అదే అనిపిస్తుంది జ్యోతి, పుట్టెడు తెలివితేటల కన్నా ఆవగించి అదృష్టం ఉంటే చాలు అని అంటారు కదా సామెత, అలా మనకి నాన్నగారి జీవితంలోకి రావడం అసలు ఇంకా మనం ఇంకా గొప్ప అదృష్టం అనమాట. ఎందుకంటే ప్రారంభం అంటావా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ప్రారంభం వెళ్తూ ఉంటుందమ్మా, కానీ ఆ ప్రారంభం నుంచి మనల్ని విడగొట్టి ప్రారంభ రహితంగా మనల్ని జీవింపజేయడం అనేది అంటే ఒక జ్ఞాని అలా జీవిస్తాడు మనతో, అంటే ఆయన అది మోసి మనల్ని చైతన్య వైపుగా నడిపించి ప్రారంభం మనం మొయ్యక్కర్లేకుండా ఆయన మోసి మనల్ని జీవింపచేశారా. అందుకే అసలు నాన్నగారి గురించి వర్ణించాలన్నా నాన్నగారి గురించి చెప్పాలన్నా అది వర్డ్స్ అది థాట్స్ అండ్ వర్డ్స్ ఫెయిల్ టు రీచ్ హిమ్ అమ్మా. అందుకే హృదయంలో ఉంటేనే మనం నాన్నగారిని కరెక్ట్ గా అనుభవిస్తాం, ఇంకో రకంగా అసలు ఆయన గురించి మనం చెప్పలేము తలపెట్టలేము. అంటే 100% ఆయన లవ్ కానీ ఆయన మాటలు కానీ ఆయన జీవించే విధానం కానీ అనుభవేక వేద్యం మాత్రమే. అయితే ఒకటమ్మా ఆయన జ్ఞానాన్ని ఆ లోపల ఉన్న వస్తువు వైభవాన్ని అంటే ఎంత వీలైతే అంత మాటల్లోకి తేవడానికి ఆయన కృషి ఇంక అమోఘం. సో నువ్వన్నట్టు మనం ఆయన ఆయన మన జీవితం ఉండడం అనే భాగ్యం మనం ఆస్వాదించి మనం జీవించడమే తప్ప మనం ఇంక మాటలు కూడా మనకి అవసరం లేదు జ్యోతి. మన మన హార్ట్ లో ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ, ఎందుకంటే అది లేకపోవడం అంటూ లేదు, అది లేని క్షణం లేదు. నువ్వన్నట్టు
ఇలా నడుస్తున్నావంటే ఉష ఈ రోజు ఇలా జీవించి ఇలా నడుస్తున్నావంటే కేవలం ఆయన దయ ఉష.
అవును అవును,
100% ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే జ్యోతి జ్యోతి అని ఉపనామాలు వద్దంటున్నారు కదా ఉష, ఈ జీవి అసలు ఇలా ఉన్నాను అంటే పేరుకు చెప్తున్నాను ఉన్నానంటే ఆయన దయ ప్రేమ వల్లే ఈ రోజు ఇది నిలబడింది ఉష.
లేకపోతే అది తట్టుకునే ప్రారంభం కాదు జ్యోతి, అసలు
అసలు మామూలుగా
అంటే అసలు తట్టుకునే ప్రారంభం కాదమ్మా, విపరీతమైన డిప్రెషన్ వస్తుంది. ఎందుకంటే ఆ బ్రెయిన్ ట్యూమర్ అనేది నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ కదమ్మా, బ్రెయిన్ అనేది మన మొత్తం నర్వ్స్ అంతా కూడా అక్కడి నుంచే కదా సప్లై అయ్యేది బాడీకి. అసలు ట్యూమర్ వచ్చి ఆపరేషన్ ఈజ్ అ హ్యూజ్ థింగ్, తర్వాత మళ్ళీ పాపం సెకండ్ టైం మళ్ళీ ట్యూమర్ వచ్చి మళ్ళీ ఆపరేషన్ అయ్యి చిన్న వయసు అంటే అంత స్ట్రగుల్ అంత సఫరింగ్ని అదే ఈ కథ ఉంటుంది కదా భగవంతుడు ఒక భక్తుడు ఆ చివరాఖరికి జీవితం కంప్లీట్ అయిన చివరాఖరికి వెనక్కి తిరిగి చూసుకుంటాడు అనమాట ఒకసారి, అంటే చావు వచ్చే ముందు వెనక్కి తిరిగి చూసుకుంటే భగవంతుడు ఒక రీప్లే చేసినట్టు చేస్తాడు జీవితాన్ని. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని ఒక దృశ్యం కనిపిస్తుంది అనమాట, ఎక్కడంటే ఈ సముద్రం ఒడ్డున ఇసుకలో ఇలాగా అడుగులు అంటే 4 అడుగులు అనమాట, ఇద్దరు మనుషులు నడిచినట్టుగా కనిపిస్తుంది. నాలుగు చాలా లెక్క నాలుగు అదే ఒకళ్ళొకళ్ళు పక్క పక్కన నడిస్తే నాలుగు అడుగులు ఎలా పడతాయో కొంత డిస్టెన్స్ అలా పడుతుంది అన్నమాట. కొంత డిస్టెన్స్ రెండు అడుగులు మాత్రమే ఉంటాయి. కొంత కొంత జీవితం రెండు అడుగులే ఉంటాయి అన్నమాట నడిచిన జీవితం. అప్పుడు ఏ టైంలో రెండు అడుగులు ఉన్నాయో చూసుకుంటాడు. చూసుకుని భగవంతుడిని చాలా బాధగా అడుగుతాడనమాట. ఏమనంటే, ప్రభు ఇదేంటి జీవితం పొడుగున నా కూడా ఉన్నావు, నన్ను నడిపించావు, నా బాగోగులు చూసావు, ఏ నాకు తోడు నీడగా ఉండి అన్ని సక్రమంగా చూసుకుంటూ వెళ్ళావు. కరెక్ట్ గా నాకు బాగా టఫ్ టైము, అంటే ఇది నేను గోత్రు అవ్వలేను, ఇది నేను భరించలేను అనుకున్న టైంలో నన్ను వదిలేసావేంటి ప్రభు అని అడుగుతాడనమాట. అంటేనే అప్పుడు అంటాడనమాట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు అసలు అడిగేయలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ టైంలో నువ్వు నడిచింది లేదు, నేను నిన్ను ఎత్తుకున్నాను, ఆ అడుగులు నీ కాదు నాయి అంటాడనమాట. అలా మన భక్తులు చాలా మందికి ప్రారంధంలో అంటే భరించలేని ప్రారంధం ఉన్న టైంలో అది ఆయన లిటరల్ గా తీసుకున్నారు. మమ్మల్ని కళ్ళెదురకుండా మనం చాలాసార్లు చూసాం ఆయన తీసుకోవడం. నీ దుఃఖం నాలుగు రోజుల్లో తీసేస్తానమ్మా, నేను తీసేస్తానని అంటే డైరెక్ట్ గా చెప్పేవారు. ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఉండేది కాదు కొన్ని సందర్భాల్లో. మీరెవరన్నా తీసుకోగలరా, మీరెవరన్నా వీళ్ళ బాధను తీసుకోగలరా, మీరెవరన్నా అబ్జర్బ్ చేసుకోగలరా అని అడిగి మేము తీసేస్తామమ్మా నాలుగు రోజుల్లో అనేవారు. కరెక్ట్ గా నాలుగు రోజుల్లో వాళ్ళకి శాంతి వచ్చేసేది. జ్యోతి రెండు రోజులు అంటే రెండు రోజులు, నాలుగు రోజులు అంటే నాలుగు రోజులు. ఒక నెల రో మీకు మీలో చాలా మార్పు వస్తుందంటే నెలలో మార్పు. అంటే అవుట్ ఆఫ్ కంపాషన్ అనమాట, ఇంకా అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ గ్రేస్.
మీ అందరూనే మీ ఆనందాన్ని పంచుకుంటే నేను మీ దుఃఖాన్ని పంచుకుంటున్నానమ్మా అని ఊరుష.
అవునమ్మా అవును,
చాలా సార్లు చెప్పి ఊరుష అని ఊరమాట. అమ్మా మీ అందరూనే మీ ఆనందాన్ని పంచుకుంటారు, నేనేమో మీ దుఃఖాన్ని పంచుకుంటున్నానమ్మా అని చెప్పి ఊరుష. ఇంకెంత ఇది అనిపిస్తుందో నిజంగానే.
అవును అవును,
అసలు అది ఇంకా
అంటే దీన్ని బట్టి జ్యోతి ఏంటంటే, ఇంకా మనం అంటే ఈ ఊపిరి పీల్చినంత కాలం మనకి మనం ఆయన పట్ల అపారమైన కృతజ్ఞతతో
కృతజ్ఞత ఉండాలి.
కృతజ్ఞత ఉండి
శ్వాసం వదలకూడదు ఇంకా ఆయన పట్ల.
కరెక్ట్ అమ్మా, కరెక్ట్ మాట ఇది. శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు అన్నట్టు. అంటే ఆ విశ్వాసం ఆ కలిగించేలాగా ఆయన మనకు ఆయన జీవితం పొడుగున ఆయన కృషి చేసి శ్రమ పడి మన కోసం జీవించినట్టు జీవించారు కదా జ్యోతి.
అవునండి, అసలు మానవించే అసలు మామూలుగా లేకపోతే అంత ఊరు అన్ని ఊళ్ళు తిరిగి అంత సఫరింగ్ అయ్యి అసలు మామూలు
సౌకర్యాలు లేకుండా, సౌకర్యం ఉన్నా లేకపోయినా ఎండ వాన చూసుకోకుండా, ఈ రోహిణి కాత ఎండల్లో కూడా ఫ్యాన్ లేకుండా రోడ్ల మీద షామియానాలు వేస్తే చెప్పిన రోజులు ఎన్నో కదా.
అవునండి ఉష, అని ఓ ఉష మనం చూడండి, ఏసీ లేకపోతే ఫ్యాన్ లేకపోయినా ఉడుకంటాం కదా ఉష.
ఉండలే కదమ్మా,
నిద్ర పట్టట్లేదు అని అని ఓ ఉష అని అమ్మా ఎక్కడుంటే అక్కడే మన ఇల్లమ్మా, అదే మన ఇల్లమ్మా అని ఇంకా స్వర్ణాంటిగా ఉండేవారు కదా ఉష. గుండెలో రెండు సోళ్ళు ఇంకా ఆయనతోనే ఉండేవారం కదా ఉష. అనేవారు మాట అమ్మా ఎక్కడుంటే అక్కడే మన ఇల్లు అనుకోవాలమ్మా, మందే కదమ్మా అనేవారు. అంటే అంత ఇదిగా
అంటే వేరుభావన లేదు, ప్రతి మాటలోని సబ్జెక్ట్ ఉండేది యాక్చువల్ గా జ్యోతి. ఇప్పుడు అంటే ఒక అప్పుగులో ఉంటాం కొంతమంది ఏంటంటే, ఆయన ఏదో పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పింది మీటింగ్ లేకపోతే అది సబ్జెక్టు అని. ఆయన జీవించిన అంటే ప్రతి చర్య ప్రతి మాట సబ్జెక్టేరా?
అవునా ఉషా, అసలు బాగుంది ఎంత సబ్జెక్ట్ చెప్పేవారు ఉషా.
అంటే ఎక్కడున్నా మన ఇల్లే, ఎవరింట్లో ఉంటే అది మన ఇల్లు. అంటే ఏంటి అంటే అదే సత్వగుణం ఉన్న వాళ్ళు అదే స్వతంత్రించుకుందరు అంటారు చూడు. అలా అంటే మనకి ప్రతి మాట నేర్పించడం, అంటే ఎక్కడికి వెళ్ళినా మన ఇల్లే, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే. వేరు భావన అనేది ఉండకూడదు. ఏ వేరుతనం లేకుండా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరింట్లో ఉన్నా అందరినీ సొంతం. మనకు కూడా ఒకళ్ళొకళ్ళు సొంతం అనిపించేది, ఎవరు పరాయి వాళ్ళు అని.
ఎప్పుడు లేదు అసలు చుట్టాలకే భయపడుతున్నాం.
అలా ఎక్కడికి వెళ్ళినా
మన భక్తులు అనేటప్పటికి ఎంత ఆనందం వచ్చేస్తుంది ఉషా. నిజంగా భక్తులు కలుసుకునేటప్పటికే ఇంకెంత ఆనందం వచ్చేస్తుంది. ఇంకా మనకి లోపల నుంచి నాన్నగారు భక్తులు అనేటప్పటికే నాన్నగారు ప్రియమైన ఆత్మబంధుల్లారా అని ఊరు కదా ఉషా.
మొత్తం అందరూ సైలెంట్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంకా అంటే ముద్దైపోవడమే.
ఇంకా ఆ మాట అనేటప్పుడు ఇంకా అందరికి ఎంత సంతోషం వచ్చేస్తుందో కదా ఉషా. అసలు మామూలుగా కాదు.
అవునమ్మా, అదే పిలుపు కూడానమ్మా. అసలు అంటే పిలిచినప్పుడు ఎవరినన్నా పేరుతో పిలిస్తే ఎంత నిండు హృదయంతో పిలిచేవారంటే అమ్మ జ్యోతి, లేకపోతే అమ్మ ఉషా, ఎవరైనా వస్తే చాలు అమ్మ లక్ష్మి ఎలా ఉన్నారమ్మా, పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఆ పలకరింపులో ఎంత ఆప్యాయత ఉండేదంటే అంకుల్ అదే మన ఆదిత్యాల ఫాదర్ ఎంత బాగా రాశారు అదే, ఓ నానా పరమాత్మ మనసారా పిలిచారా అని పాడతాడు కదా. అంటే హృదయపూర్వకంగా పిలిచేవారమ్మా.
జ్ఞాని నాలుక హృదయంలోనే ఉంటుందా ఉష కదా.
అవునమ్మా, అవును అవును, బాగుంది మాట. అవును బాగా బాగా గుర్తు చేసావరా. జీవుడి నాలుక అహంకారంలో ఉంటే జ్ఞాని నాలుక హృదయంలో ఉంటుంది.
హృదయంలో ఉంటుంది అంటారు.
సో మనం ఇప్పుడు ఈ అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు మనం జరగాలి తొందరగా. అంటే అహంకారంలో నాలుక ఉండకూడదు, హృదయంలో ఉండాలి.
ఎప్పుడు ఇది కూడా ఎక్కువ చెప్పేవారు సార్, మీరు ఎవరు వారు కాదు, ఎవరో మీ వారు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ మాట వాక్యం అని దగ్గర కూర్చోబెట్టి మరి చెప్పేవారు సార్.
అదే ఎవరికి ఎవరు ఏమీ కారు,
ఎవరో మీ వారు కాదు, మీరు ఎవరు వారు కాదు అని మళ్ళీ ఆ మాట అది కూడా చాలా ఇంక ఎక్కువ సార్లు ఎన్ని సార్లు చెప్పేవారు
అంటే చెప్పేవారు. అది జీవుడు నావాడు అని కూడా చెప్పేవారు. సో అంటే ఎన్ని విధాలుగా చెప్పేవారు చూడరా జ్యోతి.
అవునే,
ఎవరు మీ వారు కాదు, మీరు ఎవరి వారు కాదు. ఓకే, ఏ ఎవరికెవరు ఏమీ కారు,
ఎవరికెవరు ఏమీ కారు
కాదు. జీవుడు పరమాత్మకి చెందినోడు, జీవుడు నాలోంచి వచ్చాడు, జీవుడు నావాడు. సో అంటే ప్రపంచానికి సంబంధించిన చుట్టాలు మన వాళ్ళు కాదు, ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు మన వ్యక్తులు కాదు, ప్రపంచంలో రిలేషన్స్ మన రిలేషన్స్ కాదు, మనం ఓన్లీ రిలేషన్ భగవంతుడు.
భగవంతుడే.
సో జీవుడు నావాడు, అందుకు మీరు ఎవరిని ఎలా అయితే హర్త్ చేయరు. ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం, ఎవరిని హాని ఎవరికి హాని చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మనల్ని మనం కూడా హింస పెట్టుకోకూడదు. ఎందుకు అంటే నువ్వు అందరినీ ఎవరిని హింస పెట్టకూడదు అనుకుంటున్నావు, నిన్ను నువ్వు కూడా హింస పెట్టుకోకూడదు, అది కూడా పాపమే.
చెప్పేవారు
ఎందుకు, ఎందుకంటే జీవుడు ఎవరి వాడు, నావాడు అనేవారు. సో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు, ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు, అట్ ది సేమ్ టైం మనల్ని మనం కూడా హింస పెట్టుకోకూడదు.
బెంగ పెట్టుకుంటే నెల రోజులు సాధన పోతుందా అమ్మా అని చెప్పేవారు ఉషా.
అవునమ్మా, అండ్ బెంగకి ఒకే ఒక్క కారణం జ్యోతి, నెగిటివ్ థింకింగ్ అమ్మా. అంటే బయట గురించి నువ్వు నెగిటివ్ గా ఆలోచించుకో, నీ గురించి నువ్వు నెగిటివ్ గా ఆలోచించుకోకు. ఇప్పుడు ఇక్కడే చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎలా అంటే జ్యోతి, జీవితంలో బోల్డ్ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. జీవితంలో అందరికీ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది, మనిషి ఉన్నాక ఏదో పొరపాటు జరుగుతుంది. అది ఆ పొరపాటు జరిగిన తర్వాత ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి. అరే ఈ పొరపాటు అంటే తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, లేకపోతే ప్రారంభశాత్ ఒక్కొక్కసారి జరగచ్చు. ఏదైనా కూడా మళ్ళీ మళ్ళీ నొలుకుని దాన్ని పుండు చేసుకోకూడదు జ్యోతి. ఎప్పటికప్పుడు మనం ఎదగడానికి మన ప్రయత్నంలో మనం ఉండాలి తప్ప, అంటే దాన్నే పట్టుకుని దాన్నే పట్టుకుని ఆ తలంపునే పట్టుకుని మనం ఎలాడుతూ ఉంటే ఇంక అందులోంచి మనం విడుదల అవ్వలేము. అందుకే భగవాన్ దగ్గరికి ఎవరన్నా వచ్చి నేను చాలా అది మన పెరుమాళ్ళ ఇప్పుడు పెరుమాళ్ళు పెద్ద ఉదాహరణ అనుకో, జనరల్ గా చిన్న చిన్న తప్పులు ఏమన్నా చేసినా కూడా అసలు పెరుమాళ్ళే భగవాను నేను చాలా పాపిష్టి పనులు చేశాను, నిన్ను అంటే నీ మీద నాకు ఈగో వచ్చింది, నీ మీద నాకు రియాక్షన్ వచ్చింది, నేను బయటికి వెళ్ళి నేను చేయరాని పనులన్నీ చేశాను. అంటే సృష్టిలో ఎవరు ప్రేమించనంతగా, అంటే భగవంతుడి ప్రేమ నా మీద కురిపించినంతలాగా ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్న నిన్ను, నీ గురించి నేను చెడుగా మాట్లాడి, నీ గురించి చెడుగా నేను రాసి, అంటే ఇంకా భగవంతుడు కూడా నన్ను క్షమించనంత తప్పు నేను చేశాను, ఇంక నేను నరకానికి వెళ్ళిపోతాను, నన్ను ఎవడూ కాపాడలేరు, ఇంక నేను నరకానికి వెళ్ళిపోతానని ఏడిస్తే అప్పుడు భగవాన్ నువ్వు నరకానికి వెళ్తే నేను నరకానికి కూడా నేను నీకు తోడుంటానంటారు కదా, నేను వస్తానంటారు. అండ్ భగవాన్ ఎప్పుడు కూడానమ్మా, అందుకే ఇది కన్స్ట్రక్టివ్. అంటే మన సబ్జెక్ట్ ఎంత కన్స్ట్రక్టివ్ అంటే, ఇప్పుడు ఏ మతంలో అయినా మన జీవుణ్ణి పాపిష్టోడి కిందే ప్రజెంట్ చేస్తారు.
అవునండి,
మీ పాపాలు సంహరించుకోండి, మీ పాపాలు సంహరించుకోండి, లేకపోతే మీ పాపంలోంచి మీరు విడుదలవ్వండి, మీరు ప్రక్షాళన చేసుకోండి, ప్రక్షాళన చేసుకోండి అంటూ చెప్ మెయిన్గా అదే ఉంటుంది పాప ప్రక్షాళనే. భగవాన్ ఏం చెప్పారంటే అసలు జీవుడే, అసలు పాపం అనేది తలంపు, మంచి తలంపు, పాపం తలంపు, పుణ్యం తలంపు, ప్రతిదీ తలంపే. నువ్వు ఆ తలంపులోంచి విడుదలైతే ఏమీ లేదు. ఇప్పుడు నీ పాస్ట్, ఇప్పుడు పాస్ట్ లో నీకు ఏదో జరిగింది, లేకపోతే ఏదో ఏదో తెలియక పొరపాటు చేసావు, తెలిసి చేసావు, అది వెళ్ళుకో, అయిపోయింది అదో అయిపోయింది, ఇక నుంచి ఆ పొరపాటు చేయకు, ఆ తలంపు తీసేయి. నువ్వు దాన్ని దాన్ని అంటి పెట్టుకుని ఉండకు, అంటి పెట్టుకుని ఉంటే అది ఇంకా ఇంకా పెరుగుతూ వెళ్తుంది. సో అంటే అందుకు నువ్వు నిన్ను నువ్వు కూడా క్షమించుకో. అందరినీ క్షమించినప్పుడు, అందరినీ ఎలా అయితే ఎవరు ఏది చేసినా కూడా మనకి క్షమాపణ ఎలా ఉండాలో, నీ పట్ల నీకు కూడా క్షమాపణ ఉండాలి. అండ్ ఇంకొకటి అద్భుతమైన పాయింట్ ఏంటి అంటే, జనరల్ గా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటారు కదా, ఎవరు ఏదన్నా పొరపాటు చేసినా, ఎవరన్నా ఏదన్నా తప్పు చేసినా వాళ్ళని అంటే క్షమించి ఆశీర్వదించి, లేకపోతే క్షమించి నువ్వు దాన్ని వీలైనంత మర్చిపో. అంటే ఫర్గెట్ చేయడం కష్టము, ఫర్గివ్ చేయడం కాస్త తేలిక, కానీ ఫర్గెట్ చేయడం కష్టం, కానీ అది కూడా చేస్తే ఇంకా సూపర్ అది. అప్పుడు దీనికి కూడా ఒకటి చెప్తారు రాజ్యోతి, ఎలా అంటే ఇప్పుడు నువ్వు అంటే పొరపాటు అన్నాక, జీవుడు అన్నాక ఎవరికైనా పొరపాటు జరుగుతుంది, నీకైనా జరుగుతుంది. సో నువ్వు నిన్ను క్షమించుకోవాలి, ఎదుటి వాళ్ళని క్షమించాలి. నువ్వు గనక ఎదుటి వాళ్ళని క్షమించకపోతే నష్టం ఏంటని అనుకోవచ్చు. ఎవరు ఏది చేసినా మనం క్షమించేయగలిగితే, ఇప్పుడు చుట్టాలు కావచ్చు, లేకపోతే ఎవరన్నా అంటే మన పట్ల అసూయతో కానీ ఎవరన్నా మాట్లాడచ్చు, లేకపోతే ఒక అంటే జరగనిది జరిగిందని చెప్పచ్చు, లేకపోతే కానిది ఏదన్నా మన గురించి మాట్లాడచ్చు, లేకపోతే మనల్ని అవమానించవచ్చు, ఏదైనా ఏది జరిగినా కూడా క్షమాపణ ఎందుకు అంటే వాళ్ళకేం కలిసి రాదు నువ్వు క్షమించడం వల్ల, నీకే కలిసి వస్తుంది. ఎలాగంటే ఎదుటి వాళ్ళని క్షమిస్తే నిన్ను నువ్వు క్షమించగలుగుతావంట జ్యోతి. ఎలా చెబుతారంటే, ఇది ఇప్పుడు ఇది నేను ఇప్పుడు చిన్నప్పుడు విన్నాను సాధు వాసవాణి చెప్తుంటే, ఇప్పుడు అందరినీ, ఇప్పుడు నువ్వు ప్రపంచంలో బోల్డ్ మంది ఉంటారు, కొంతమందికి నువ్వు ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి నీ పట్ల ప్రేమ ఉండొచ్చు, కొంతమందికి ద్వేషం ఉండొచ్చు. ఆ ద్వేషం ఉన్న వాళ్ళు నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే నిన్ను హింస పెట్టడానికో ఏదన్నా చేశారు అనుకో, క్షమించడం ఎందుకు అంటే నువ్వు క్షమించినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు క్షమించలేదు అనుకోరా, క్షమించలేదు అనుకోండి, క్షమించకపోతే మన చుట్టూ మనమే ఒక ఒక సర్కిల్ గీసుకుంటామంట. అంటే క్షమించకపోవడం అనే సర్కిల్ గీసుకుంటామంట. అప్పుడు మన తప్పులకి మనం భగవంతుని క్షమాపణ అడిగినప్పుడు ఆయన ఎప్పుడు ఎవర్ ఫర్గివింగ్ కదా, భగవంతుడు ఎవర్ ఫర్గివింగ్ అంటే నిరంతరం ఇంక అసలు నిన్ను క్షమించి ఆశీర్వదించడమే ఆయన పని. అయితే ఒక సర్కిల్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్ అంటే క్షమించకపోవడం అనే సర్కిల్ మనం గీసుకుని ఆయన అనుగ్రహం అసలు మన మీదకి టచ్ అవ్వకుండా మనమే చేసుకుంటాం అన్నారు జ్యోతి. అంటే ఎదుటి వాళ్ళని క్షమిస్తే ఏమవుతుంది అంటే మనం క్షమించడానికి మనం ఓపెన్ అవుతున్నాం అనమాట. అంటే అంటే మన తప్పుల నుంచి మనం క్షమింపబడడానికి మనం ఓపెన్ అవుతున్నాం ఎదుటి వాళ్ళని క్షమించడం వల్ల. సో ఈ క్వాలిటీస్ అన్ని, ఈ దైవీ గుణాలన్నీ ఎందుకు అవలంబించమన్నారంటే, ఎదుటి వాళ్ళకి ఉద్ధరించడానికో, లేకపోతే ఎదుటి వాళ్ళని మనం ఏదో గొప్పగా మనం జీవిస్తున్నామనో కాదు జ్యోతి. ఇక్కడ ఇది అర్థమైతే ఇంకసలు గ్రేట్నెస్ ఆపాదించుకోరు ఎవరు. ఎందుకంటే ఎదుటవాడిని క్షమించడం వల్ల నువ్వు క్షమింపబడతావు. ఎదుటి వాళ్ళలో పొరపాట్లు నువ్వు చూడకపోతే నీలో ఉన్న పొరపాట్లనుంచి నువ్వు విడుదలైపోతావు. సో ఎటు తిప్పి చూసి నీకు సాధన సింపుల్ అయిపోతుందమ్మా. నువ్వు విచారణ చేయక్కర్లేదు, నువ్వు పెద్ద పెద్ద సాధనలు చేయక్కర్లేదు. సింపుల్ ఏంటి అంటే ఎదుట వాళ్ళని అంటే మన మన మనల్ని మనం ఎలా చూసుకుంటామో ఎదుటి వాళ్ళని చూసుకుంటే సరిపోతుంది. మనం అంటే మనకు ప్రేమ ఉంటుంది, మనం అంటే మనకి ఇష్టం ఉంటుంది, మనకి మనం హాని చేసుకోము, మనల్ని మనం మాట్లాడుకోము, మన గురించి మనం పాజిటివ్ గా తీసుకుంటాం, నెగిటివ్ గా మనం తీసుకోము. అలాగే మనం అందరినీ చూసామనుకో అసలు సాధన పేరు మీద మనం ఏమి శ్రమపడక్కర్లేదు జ్యోతి. మనల్ని మనం చూసుకున్నట్టు మనం అందరినీ చూసుకుంటే అయిపోయిందిరా
పని. అయిపోయింది
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 ఇంకా కష్టం ఏమని చెప్పిందిలో.
అవునండి,
అందరికి బలహీనతలు ఉంటాయి, అందరిలో మంచి చెడు ఉంటుంది, అందరిలో ఏదో డివైన్ క్వాలిటీ ఉంటుంది, అందరూ మనలాంటి వాళ్ళే. ఏ మనకి ఇటువంటి గురువు దొరికినందుకు, మనం ఇంత శాంతి అనుభవించినందుకు, మనల్ని మనం ఇంకా రిఫైన్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి మనం ఆదర్శంగా జీవించాలి. ఆ జీవించడం దేనికోసం? ఉద్ధరింపు కోసం కాదు. మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉంటే మనం శాంతిగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు మన వల్ల శాంతిగా ఉంటారు. సో అంటే ఆయన సబ్జెక్ట్ చెప్పారు, అది మనకి జీవించేలా మనకి ప్రాక్టీస్ చేయించారు. సో మనకి మిగిలిందల్లా ఓన్లీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషనే జ్యోతి. అసలు ఇప్పుడు నిజంగా నాన్నగారు మాటలు సబ్జెక్ట్ అని అనుకుంటే మనం ఈరోజు మనం కొత్తగా చెప్పుకోవాల్సింది, మనం ఇంకొకరికి బోధించవలసింది ఏమీ లేదమ్మా. మన మనం తీసుకున్న బోధని మనం ప్రాక్టీస్లో పెట్టుకోవడం తప్ప మనం చేయవలసింది ఇంకేం మిగిలేదు జ్యోతి. ఇప్పుడు నాన్నగారు రేడియో వర్మనికి అసలు వర్మకి చాలా రుణపడి ఉన్నామా మనం అందరం. నాన్నగారు యాప్ క్రియేట్ చేయడమే కాదు, నాన్నగారు రేడియో పెట్టారమ్మా. అది అసలు ఎంత వైభవంగా ఉందంటే ఎవరు ఎక్కడున్నా ఏ టైంలో అయినా ఏ పరిస్థితిలో ఉన్నా జస్ట్ అది ఆన్ చేసుకుంటే నీకు అవసరమైన మాట వస్తుందిరా జ్యోతి.
వచ్చేస్తుందండి, అలాగే వస్తుంది.
24/7 365 డేస్ నీ కూడా నాన్నగారి మాట.
అవునండి,
అండ్ మాట దేవుడై ఉన్నాడు.
అవునండి, వాక్యం దేవుడే ఉన్నారని చెప్పారు కదండి.
ఆయన లవ్ మనం నిండా అనుభవించున్నాము, ఎప్పుడు అనుభవిస్తున్నాము.
అవునండి,
మనకి మార్గం పూర్తిగా అంటే పూల బాట వేసి ఆయన బాడీ విడిచిపెట్టారు. ఏ మనం ఆప్యాయంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళని ప్రేమించుకుంటూ నెగిటివిటీ లేకుండా వెలుగుతో మనం ఆయనలో ఐక్యం అవ్వాలమ్మా.
అవునండి, అవునండి.
ఎందుకంటే అది తప్ప ఇంకేం మనం చూడవలసిన అవసరం లేదు, అసలు చూడడానికి ఏం మిగలలేదు మనకి. అసలు ఆయన రిఫ్లెక్ట్ అవుతూ జీవించడం తప్ప మనకి ఇంకేమీ లేదురా జ్యోతి ఇక్కడ.
అవునండి, అవును.
అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అదే అనిపిస్తుందమ్మా. చీమల్ లాంటి వాళ్ళని తీసుకుంది శారదామాత, వీళ్ళేమో ఏనుగులు లాంటి వాళ్ళు తీసుకున్నారు రామకృష్ణ పరమహంస వివేకానంద. చీమల్ లాంటి వాళ్ళని ఏమో పెద్ద అమ్మో అదే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళండి అనేవారంట. ఆవిడేమో పాపం చీమల్ అంటే వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ పొట్ట చూసి వాళ్ళ సౌకర్యం చూసి ఆఖరికి ఆవిడకున్న భక్తులు వాళ్ళిద్దరికీ లేరు, వీళ్ళకి వందల మంది ఉంటే ఆవిడకి వేల మంది ఉన్నారని చెప్పి నాన్నగారు రామకృష్ణుడు వివేకానంద శారదామాత అందరు గురువులు చేసిన పని నాన్నగారు మనకు చేశారమ్మా. అంటే మనం చీమల్ అంటే వాళ్ళని కూడా కాదు యాక్చువల్గా.
అసలు భోజనం అన్ని అడిగేవారు షా, జిన్నూరు వెళ్ళినప్పుడు కూడా టీ తాగారమ్మా, భోజనం చేశారా, అన్ని అడిగేవారు కదా షా. అసలు
అవునమ్మా, అవునమ్మా. ఆఖరికి మనమే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటే మంచినీళ్ళ సీసా కూడా ఇచ్చేవారు, మా మంచినీళ్ళు ఉన్నాయా దారిలో తాగడానికని.
అవును బాగా అది ప్రేమ.
జ్యోతి ఆయన ఎటువంటి ప్రేమ చూపించారంటే నిజంగా ఈ రోజు మన బాడీ మరణిస్తే స్వర్గం చూడాలని కూడా మనకు ఉండదు, అంత ప్రేమించారమ్మా.
అవునండి,
అంటే ఆయన ప్రేమ ముందు స్వర్గం నథింగ్ అనిపించేలా చేశారు భూమి మీద. అంటే ఒక్క చైతన్యంలో తప్ప ఎక్కడా ఈ వైభవం లేదు, అది నీ హృదయంలోనే ఉంది, అదే నేనై ఉన్నాను, అదే నీ స్వరూపము, అది పొందడం తప్ప నీకు వేరే పని లేదు అనేది ఎంతలాగా మనకి బుర్రకి నెత్తికి పట్టేలా చేశారు అంటే, ఈ రోజు మనం అటు ఇటు తల తిప్పకుండా మనం ఆ చైతన్యం వైపే ప్రయాణం చేసే అర్హత మనకి ప్రిపేర్ చేసి ఇచ్చి దాని వైపు మనం అంటే మనసు పూర్తిగా అటువైపే ఒరిగి ప్రపంచం వైపు తల తిప్పకుండా చేసి వెళ్ళినందుకు మనకి ఇంకా అంటే నాన్నగారు అంటూ ఉండేవారు కదా, నేను దత్తుణ్ణి, మీరు ఏం తపస్సు చేశారు, ఏమన్నా హిమాలయాలకు వెళ్ళారా లేకపోతే ఎక్కడన్నా కొంతకాలం తపస్సు చేశారా అంటే, దత్తుళ్ళకి ఆ ఏం అవసరం ఉండవండి, దత్తత తీసేసుకున్నప్పుడు వాళ్ళ ఆస్తికి సహజంగా వాటాదారులం అయిపోతాం, మాకు పుట్టుకతో మాకు లేకపోయినా అది. సో అలా మాకు మమ్మల్ని భగవాన్ దత్తత తీసుకుని ఆయన ఐశ్వర్యానికి మమ్మల్ని భాగస్వాములను చేసేశారు, సో మాకు శ్రమ సాధన పేరు మీద మాకేం శ్రమ లేదండి అని ఆయన ఎలా అయితే చెప్పారో అలా మనల్ని అందరినీ ఊళ్ళు దత్తత చేసుకుంటారంట. బాగోకపోతే ఊళ్ళు కొంచెం పేద ఊళ్ళు ఉంటే ఈ ధనవంతు కొంతమంది దత్తత చేసుకుంటూ ఉంటారా సహృదయం వాళ్ళు. అలా ఆయన మనల్ని చైతన్యం అనే ఆస్తి మనకి, చైతన్యం తాలూకా ఆస్తి మనకి ఇవ్వడానికి మన అందరిని దత్తత తీసుకుని అది మనకి ఆయన పంచిపెట్టి వెళ్ళిపోయారా.
అవునండి అవును,
అంటే శ్రమ లేకుండా ఇచ్చారు.
అవునండి చెప్పలేము విషయం కాదు, ఎలా అంటే ఇంకా అది ఇంకా చెప్పేది కాదు విషయం ఇంకా.
అవునమ్మా. సో నీకు అలాగా రెండు సర్జరీస్ అయినాయి రా జ్యోతి.
మూడోసారి వచ్చినప్పుడు కూడా నాన్నగారు ఏమన్నారంటే ఇంకా ఆపరేషన్ చేయకూడదు అన్నారు.
ఓ మళ్ళీ థర్డ్ టైం రిపీట్ అయింది కదమ్మ.
రిపీట్ అయింది ఉష, ఇంక డాక్టర్లు ఇంకా చేయకూడదండి, ఇంకా అమ్మాయి ఇంకా పనిచేయదండి. నాకు మూడోసారి వచ్చింది 2016లో ఉష. నాన్నగారు 2017లో కదా, 2016లో వచ్చింది మూడోసారి వచ్చింది. అప్పుడు ఇంకా ఇంకా నాన్నగారు ఇలా అంటున్నారు, డాక్టర్లు అన్నారు రేడియేషన్ తప్ప ఇంకా సొల్యూషన్ లేదమ్మా, ఇంకా ఎప్పుడు మళ్ళీ ట్యూమర్ పెరిగినా ఇంకా రేడియేషన్ పెట్టడమే, ఇంకా ఎప్పుడు పెరిగినా ఇంకా రేడియేషనే, ఇంకా నీకు వేరే ఇంకేమి చేయకూడదు అని చెప్పేశారు ఉష. ఇంకా మళ్ళీ రేడియేషన్ పెట్టారు ఉష. ఇంకా నాన్నగారితో చెప్తే అలాగేనమ్మా పర్వాలేదు కంగారు పడుకో రేడియేషన్ పెట్టించుకో అన్నారు ఉష. అలా రేడియేషన్ పెట్టినప్పుడు రేడియేషన్ పెట్టారు ఉష. ఇప్పుడు ఇంకా సంవత్సరం కొంచెం ఇంకా ట్యూమర్ ఇంకా అది పూర్తిగా ఇది అవ్వకూడదు అంట ఉష, అది ట్యూమర్ మొత్తం అన్ని నరాలు కొంటుంది కదా ఉష, అది ఇంకా తీయకూడదు అంట ఉష పూర్తిగా, అది తీస్తే తేడా వస్తుంది, రేడియేషన్ వల్లే కొంచెం కొంచెం కరగాలి తప్ప ఇంకా వేరే సొల్యూషన్ లేదని చెప్పేశారు.
సో రేడియేషన్ ఎవ్రీ ఇయర్
అంటే ఎవ్రీ ఇయర్ అంటే సైజ్ పెరిగితే గనక, ఇంత సైజ్ అని చెప్పారు ఉష, సైజ్ పెరిగితే గనక రేడియేషన్ పెట్టించుకోవాలి ఉష. టాబ్లెట్లు ఇచ్చారు, దానికి టాబ్లెట్స్ ఇంకా డైలీ వేసుకోవాలి 2 రకాలు.
ఓకే
టాబ్లెట్ ఆ టాబ్లెట్లు ఇంకా మానకూడదు ఉష ఇంక ఎప్పుడు. ఇంకా అంతే నాన్నగారు చూస్తున్నారు ఇంకా అది వేరే ఇంకా అంతే
అయిందయ్యా.
దేహం నిజం కాదు అన్నది ఎంత పర్ఫెక్ట్ గా కూర్చోబెడుతున్నారంటే ఇప్పుడు ఇదిగా నుంచి అంతలు చేస్తున్నారు, దేన్ని ఏ సఫరింగ్ వచ్చినా సరే ఏదొచ్చింది ఏదో ఒకటి తేడా వచ్చినా సరే దీని నుంచి అసలు ఇంత కూడా బాధ రానివ్వకుండా తీసేస్తున్నారు. బాధ వచ్చిన దేహానికే కదా బాధ, నేను ఎప్పుడు చైతన్యాన్నే కదా, ఆత్మకు బాధ లేదు కదా, నేనున్నాను కదా, ఉన్న నాన్నగారే కదా.
అవునమ్మా అవునమ్మా,
దేహానికి బాధ వచ్చింది ఆయన ఉన్నది, ఆయన చూసుకుంటారు, దానికి వేసి టాబ్లెట్లు వేయటం అలా ఉండటం అంతే. బాగా తీసేస్తున్నారు సో అది చెప్పలేము ఇంకా నాన్నగారు.
అవునమ్మా, అంటే కట్టిన అదే మొన్న ఏదో మేము మీటింగ్ లో అంటున్నారు నాన్నగారు, భగవంతుడికి ఒక జీవుడి పట్ల అపారమైన ప్రేమ దయ కలిగినప్పుడు అంటే బహుజన్మల కర్మ మనకి స్టోర్ లో ఉంటుంది కదా జ్యోతి, అంటే స్టోరేజ్ మొత్తం అందరు జీవుళ్ళు కూడా విపరీతమైన స్టోరేజ్ తో వస్తాం. అంటే ఎన్నో జన్మలు, బహుజన్మలు, వేలాది జన్మల్లో ఏ శరీరంలో ఉంటే ఆ శరీరమే మనం అనుకుని మనం చేసిన మంచి చెడు అంతా కూడా కర్మ కింద పోగై వస్తుంది కదా. ఆ వచ్చి కొంతపాళ్ళు పుణ్యం, కొంత పాళ్ళు పాపం మాత్రమే వేసి ఒక జన్మిస్తాడు. ఎందుకంటే అంతా ఒక్కసారి భరించలేరు కాబట్టి. సో అలా వేసినప్పుడు భక్తుడికి భగవంతుడు ఏం చేస్తాడంటే, అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇచ్చి ఎక్కువ ఒక్క జన్మలో ఎక్కువ ఖర్చు అయిపోయేలాగా ప్రారంభం ఇచ్చేస్తాడంట.
వంద జన్మల ప్రారంభాన్ని ఒక్క జన్మలో ఖర్చు పెట్టేస్తున్నావమ్మా అని వరుష.
రైట్ అమ్మా, వంద జన్మల ప్రారంభాన్ని ఒక్కసారి, అంటే ఆయన తోడుగా ఉండి, ఆయన మనకి అండగా ఉండి తోడుగా ఉండి అది అనుభవించే శక్తి ఇచ్చి అది కామ్ కరేజ్ తో దాన్ని అనుభవింప చేసేసి విడుదల చేస్తున్నారమ్మా. అది యాక్చువల్గా చాలా మంది కళ్ళు ఎదురుకుండా భక్తులు ఎంత మందో ఉదాహరణ దీనికి. అందరికి చాలా చాలా కష్టం, చాలా కష్టమైన ప్రారంభాలమ్మా అందరివి. అయితే ఎంత ఈజీగా తీసుకుని, అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఎగ్జెంప్లరీగా జీవిస్తున్నారమ్మా భక్తులు.
ఉన్నది ఆయనే, ఇంక నేను లేను, దేహం ఎందుకు వచ్చినా పని చేసుకుని వెళ్ళిపోతుంది అంతే. ఉన్నది ఆయనే నేను అన్నది మట్టికి చాలా భావించుతున్నారు ఇంక అసలు మామూలుగా కాదు. ఏదొచ్చినా ఆయన తెలియకుండా రాదు కదా, ఏదొచ్చినా సరే, ఏ సఫలింగ్ వచ్చినా సరే ఆయన తెలియకుండా రాదు కదా.
రావట్లేదు, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది,
మన మంచికే. ఏది వచ్చాయని తీసేస్తా ఆయన తెలుసు కదా, ప్రేమతో ఇంతవరకు బాధ వచ్చేసి దోష, ఏంటి భగవాన్ ఇంత బాధ పెడుతున్నావు అనిపించే దోష, ఇది వరకు తలపోతే బాగా వచ్చేస్తున్నాడు, ఏంటి భగవాన్ మరి ఇంత బాధ అనిపించి, కానీ భగవానా తీసేస్తున్నావా, అయిపోతుందా, నాకు ఖర్చు అయిపోతుందా భగవానా, ఖర్చు చేసే భగవాన్ అనుకుంటున్నావు అసలు.
అవునమ్మా,
అంటే అంత ఆనందం లోపల నుంచి ఆయన పంపటం మూలలే కదా ఉషా తెలిసేది, లేకపోతే జీవుడు చేయలేడు కదా.
చేయలేడు ఒకటి, అంటే మన బాడీతో మన మనసుతో మనం తాదాప్యం పొందకుండా దానికి విడిగా ఉండడం అనేది కేవలం అనుగ్రహంలోనే జరుగుతుంది, అది మన ప్రయత్నం వల్ల అయ్యేది కాదమ్మా.
అది కాదు అసలు, ఆయన ఆయన అనుగ్రహం ఎప్పుడు ఒక మాట అని వరుష, అమ్మా నా అనుగ్రహం ఎప్పుడు మీ మీద వర్షం కురిసినట్టే కురుస్తుందమ్మా, నా అనుగ్రహం మీ మీద ఎప్పుడు వర్షం కురిసినట్టే కురుస్తుందమ్మా అని వరుష ఎప్పుడు అలా అని వరుష. మొన్న ఒక రోజు కల్లోకి వచ్చాడు నాన్నగారు.
ఓకే,
వస్తేనే ఆ రోజు నాన్నగారికి తలకి రక్తం కారిపోతుంది ఉష, తలలోంచి. నాకేమో ఏడుపు వచ్చేస్తుంది, ఇదేంటి నాన్నగారు మీకు ఇంత అలా కారిపోతా ఉంటే అలా నాకు ఏడ్చేస్తున్నాను ఉష, నేను ఏడ్చేస్తా ఉంటే ఏడవకమ్మా పర్వాలేదు, కంగారు పడకు అని మంచం మీద పడుకున్నారు ఉష, పడుకుని నాన్నగారు నీరసంగా ఉందా అని నాకు బాధ వచ్చేస్తుంది ఉష. ఒకే మాట అన్నారు ఉష, అమ్మా నిన్నీకి ఎవ్వరు లేకపోయినా ఈ నాన్న ఉన్నాడమ్మా, నిన్న నాన్న చూసుకుంటాడమ్మా, ఒకే ఒక మాట ఉష.
బ్యూటిఫుల్.
ఇంకా ఈ అసలు ఇంకా మా ఒకే ఒక మాట చెప్పారు ఉష, ఎవరున్నా ఏది చేసి ఏది జరిగినా ఎలా ఉన్నా ఎవరు చూసినా చూడకపోయినా ఎలా, అంటే నాకు పిల్లలు లేరు కదా ఉష, మీకు తెలుసు కదా. అప్పట్లో కొంచెం మొదట్లో సఫరింగ్ వచ్చేది కదా బాగా, ఎవరన్నా మీ పిల్లలు ఏంటి అని అడిగేటప్పుడు నాకు కొంచెం బాధ వచ్చేది ఉష, ఇదే బాధ వస్తే. అప్పుడు స్వర్ణ ఆంటీ ఒక రోజు అన్నారు, ఎవరో అడిగారు అన్నమాట, స్వర్ణ ఆంటీతో ఎక్కువ మీటింగ్లకి వెళ్ళేవాళ్ళం కదా ఉష మేము.
అవునమ్మా.
అప్పుడు స్వర్ణ ఆంటీని ఎవరింటికో తీసుకెళ్తే ఈ పాపకి ఎంతమంది పిల్లలు అని అడిగారు పాపానికి, అంటే స్వర్ణ ఆంటీ వెంటనే అన్నారు దానికి భగవాను నాన్నగారు ఇద్దరు కొడుకులండి అనేసారు స్వర్ణాంటి మాట. వెంటనే మాట అన్నారండి, భగవాను నాన్నగారు ఇద్దరు కొడుకులు దానికి అన్నారండి. అంటేనే ఇంకా 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 నాకు ఇంకా ఆనందం ఆంటీ అన్నారు. తర్వాత అమ్మ వెంటనే నాకు లోపల నుంచి నాన్నగారు ఏంటోనమ్మా అలా స్ఫురింపు చేసేసారు నాకు తెలియకుండా అనేసాను జ్యోతి అన్నారు అన్నమాట. నాన్నగారికి తెలుసు కదా ఆ విషయం. ఇంకా తర్వాత ఇంకా ఆంటీ అది చెప్పిన తర్వాత ఇంక ఎప్పుడు ఎవరు అడిగినా అలాగే చెప్తాను ఉషా. నాన్నగారు కూడా చాలా సార్లు అన్నారన్నమాట, నువ్వు దాని గురించి పిల్లల గురించి అసలు ఆలోచించొద్దు, నువ్వు వాళ్ళు అసలు దాని గురించి ఎప్పుడు ఆలోచించొద్దు అని నాన్నగారు 2-3 సార్లు చెప్పారు ఉషా. తర్వాత ఒకసారి మాట వస్తేనే ఇలా స్వర్ణ ఆంటీ ఇలా అన్నారు నాన్నగారు, భగవాన్ నాన్నగారు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని స్వర్ణ ఆంటీ ఇలా అన్నారు నాన్నగారు అంటే స్వర్ణ చెప్పింది కరెక్ట్ అమ్మా, ఈసారి ఎవరు అడిగినా అలాగే చెప్పమ్మా అని చెప్పారు. స్వర్ణ చెప్పింది కరెక్ట్, నువ్వు ఈసారి నిన్ను ఎవరు అడిగినా అలాగే చెప్పమ్మా అలాగే చెప్పు అని చెప్పారు ఉషా. నిజంగా అంటే ఒక్కొక్కసారి సఫరింగ్ వస్తుంది కదా ఉషా, అయ్యో నా గౌరవం ఎవరు బాగోదు కదా, తర్వాత ఎవరు చూసుకుంటారు పెద్ద ఈ కొల్దీని, ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఉషా నాన్నగారు దయ వల్ల. కానీ కొంచెం ఒక్కోసారి ఎవరన్నా మాట అనేటప్పటికి గబుక్కుని ఎవరన్నా ఇంకెళ్ళక ముందర అదే అడుగుతారు కదా ఉషా, అమ్మాయి ఇంకెళ్ళక ముందు అని
అడిగేటప్పుడు అడుగుతారు.
కానీ ఇప్పుడు సాఫరింగ్ లేదు నా ఆ పైకి చెప్పకపోయినా లోపల నేను నాకు నాన్నగారు భగవాన్ ఉన్నారు కదా నాకు నేను చెప్పేసుకుంటున్నాను ఉషా ఇంకా.
అవును అవునమ్మా అవునమ్మా,
నాకు తెలుసు కదా నాకు నాన్నగారు భగవాన్ ఉన్నారు, అందరికి మనం వ్యక్తం చేయక్కర్లేదు కదా ఉషా.
అవును
నాకు తెలుసు
ఏదైనా కూడా మనకి ఆయనకి మధ్యలో రా, ఇంకా అసలు విఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఒకటి, ఇంకా ఏది మనం హార్ట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఎవరికి చెప్పని నేను అనుకుంటాను నాకు నా భగవాన్ నాన్నగారు ఉన్నారు కదా, నాకు అభయం ఇచ్చారు కదా నాన్నగారు, నాకు భయం ఏంటి ఇంకా ధైర్యం ఒక ధైర్యం వస్తా ఇంకా ఏదొచ్చినా నాకు నాన్నగారు ఉన్నారు, ఎవరు ఏది అడిగినా ఎవరు ఏదన్నా అన్నా కూడా నాకు నాన్నగారు ఉన్నారు, ఒక ధైర్యం నాకు అది ఇంకా నాన్నగారు అని వస్తారు. భయరహిత స్థితి వస్తేనే కానీ అభయం భయరహిత స్థితి వస్తే కానీ జ్ఞానం రాదమ్మా అని చాలా సార్లు చెప్పేవారు కదా ఉషా, ఇప్పుడు కూడానే లాస్ట్ టైంలో భగవాన్ని ఒక ఆయన ఆయన పేరు గుర్తు రావట్లేదు ఉషా, భగవాన్ క్యూలో వెళ్తా ఉంటే ఆయన ఆయన పేరు గుర్తు రావట్లేదు, నాన్నగారు ఒకసారి ఉంటుంది ఆ మాట చెప్పారు నాకు, అది లైన్లో వెళ్తా ఉంటే భగవాన్ ఆయన కళ్ళు ఆయన అంక చూస్తే భగవాన్ నాకు భగవాన్ ఆయన అడిగారంట, భగవాన్ నీకేం కావాలమ్మా అంటే అభయస్థితి కావాలి భగవాను అని అడిగారంట. అంటే అభయస్థితి అంటే ఇంక జ్ఞానమే, జ్ఞానం అని ఆ మాట ఎక్కువ చెప్పేవారు నాన్నగారు నాకు. అభయస్థితి కావాలని కోరుకున్నారమ్మా ఆయన అంటే అది అంటే మీరే ఇవ్వాలి నాన్నగారు ఆ స్థితి ఇవ్వాలంటే అప్పుడు అలా అనుకునేదాన్ని
నాన్న,
భయరహిస్థితి ఉండాలమ్మా, భయం లే భయం ఉంటే జ్ఞానం రాదమ్మా అని ఎక్కువ చెప్పి.
అవునమ్మా అవును జ్యోతి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అభయస్థితి ఒక జ్ఞానంలోనే ఉంది, మనం కూడా అంటే దేనికి భయపడవలసిన అవసరం లేదు జ్యోతి. అంటే జీవితంలో ఇప్పుడు భయం దేనికి వస్తుంది, వేరు బుద్ధిలోంచి మనకు భయం వస్తుంది
అంటే
వేరు బుద్ధి వచ్చాక భయం వస్తుంది. అండ్ నిజంగా కూడా ఉన్నది భగవంతుడే, మనం లేము, నువ్వు ఏదైతే అన్నావో అదే అదే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఉన్నది భగవంతుడే మనం లేము అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనకి ఈ ద్వైత భావన పోతూ ఉంటుంది. ద్వైత భావన పోయే కొద్దీ మనకి అంటే అంతటా ఉన్నది భగవంతుడే, ఏది జరిగినా ఆయనకి తెలియకుండా జరగట్లేదు, మనకి ఏది వస్తువు ఉన్నా అది ఆయనకి తెలియకుండా రావడం లేదు అనేది మనం విశ్వసించి మనం దాంట్లో స్థిరపడే కొలిది భయపడడానికి ఏమి మిగలదమ్మా జ్యోతి. ఎందుకంటే ఆయనకు భిన్నంగా ఏమీ లేనప్పుడు ఇంకా దేనికి భయపడాలి మనం?
అవర్నెస్ లేదని చెప్పేవారు కదా,
అది నువ్వు అన్నట్టు ఆయన్ని ఆయన మాటని విశ్వసిస్తే వీఆర్ డన్ అమ్మా, మన పని అయిపోయింది. ఆ వర్రీ ఫియర్ బెంగ ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతాయి, ఎందుకంటే దానికి అసలు ప్లేస్ ఉండదు.
అవునండి అవునండి. ఇప్పుడు ఏదన్నా వెంటనే 5 నిమిషాలు ఏదైనా కదలికి వచ్చినా నాన్నగారు అనుకునేటప్పటికి ఆయన కళ్ళల్లోకి చూసేటప్పటికి నాకు బాగా చాలా ఛాన్స్ వస్తుంది వస్తా చెప్తున్నాను కదా.
అవునమ్మా,
ఇంకో దాని గురించి సఫర్ ఒక్కోసారి సఫరింగ్ అవుతాం కదా, నాన్నగారు అని కళ్ళల్లోకి చూసుకునేటప్పటికి అసలు లోపల నుంచి ఇంకా ఆయన వెంటనే శాంతి అనమాట. ఇంకా ఏమీ నిజం కాదు కదమ్మా, ఏది నిజం కాదు కదమ్మా, ఇదేది నిజం కాదు కదా,
అవును
సఫరింగ్ నిజం కాదు కదా అని వెంటనే ఏదో ఒక స్ఫురణ ఇస్తున్నారు వర్షా చెప్తున్నాను కదా.
అవునమ్మా
లోపల నుంచి.
అవును అవును అవునమ్మా, అదే లోపల నుంచి స్ఫురణ వస్తుంది, అవసరానికి తగ్గట్టుగా మాట గుర్తొస్తుంది, బాహ్యంగా కూడా మనకి రేడియో వచ్చేసింది. అంటే అంటే భక్తులందరూ కూడా వీఆర్ సరౌండెడ్ బై హిస్ గ్రేస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
అసలు ఇంకా లౌకికుల్లో కూడా ఎక్కువ ఏమి వెళ్ళాలని కూడా ఏమి ఇది వరకు తీసేసారు ఉషా, ఎప్పుడైనా గబుక్కుని వెళ్ళినా కూడా అందులో ఉంటే కూడా నా నాన్నగారే అనుకుంటే ఇంకా అంత ఏం అనిపించట్లేదు ఉషా. అందులో కూడా వాళ్ళలో కూడా నాన్నగారే ఉన్నారు కదా,
ఏదైనా
ఒకవేళ ఒక 10 మందిలోకి ఒక్కోసారి వెళ్లాల్సి వస్తుంది కదా ఉషా, మరి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళలో వాళ్ళ రకంగా నా నాన్నగారే ఉన్నారు కదా దాంట్లో వాళ్ళలో కూడా అనుకునేటప్పటికి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఏదొచ్చినా ఇంకా అలా ఏ ఎవల నా కర్మ ఏదన్నా వచ్చినా నేను చేసుకున్నదే నాకు వస్తుంది తప్ప ఇతరులు ఎవరిని ఇంకా అనకూడదు. మధ్యన ఒక మా ఫ్రెండ్ చెప్పారు ఉషా, మాకు బాగా నచ్చింది నాకు, ఆ పాపకి భర్త చనిపోయారు అన్నమాట పాపం, భర్త చనిపోతే పాపం వాళ్ళకి ఇద్దరు పాపలు ఉన్నారు, వాడి ఆవిడ చాలా భర్త చనిపోయిన వల్ల బాధపడుతున్నారు, బాధపడతా ఉంటే అందరూ వచ్చి అయ్యో ఇది ఈశ్వరుడు నీకు ఇంత అన్యాయం చేశాడు కదా అంటాం కదా ఉషా, దేవుడి మనకి ఇంత అన్యాయం చేశాడు కదా అలా అనేస్తాం కదా మనం. ఆవిడ అనుకున్నారంట ఉషా, అన్యాయం చేయటం ఏంటి, ఈశ్వరుడి మీద ఎందుకు నిందేస్తారో, నేను చేసుకున్నది నాకే వస్తుంది కదా, ఈశ్వరుడి మీద చేయటం ఎందుకు, ఈశ్వరుడు ఏం చేస్తాడో మనం చేసుకున్నది మనకే వస్తుంది కదా, ఈశ్వరుడి మీద ఎందుకు మనం తెలియక వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేస్తాము అంతే కదా ఉష, మనకి ఎదుగుండే అవకాశం అంటే ఇంట్లో ఎవరన్నా ఏదైనా అన్నా వాళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఇలా అలా వాళ్ళ మీద నెట్టేయటం మనకి పూర్వం అలవాటు అలా ఉండేది కదా ఉష.
అవునమ్మా అవును,
అలా ఇంకా వేయకూడదు, నాకు మనం చేసుకున్నది మనకే, ఒక్కళ్ళని ఎవరిని అనవలసిన పనులే అని ఆ మాట నాకు బాగా నచ్చింది మాట అంటే మీకు చెప్తున్నాను. ఈశ్వరుడు ఏం చేస్తాడండి మనం చేసిన దానికి, మన మన కర్మ ఆయన మన ఇదిని బట్టి వాళ్ళు చేస్తారు తప్ప ఈశ్వరు అనేవారు కదా ఉషా, ఈశ్వరుడు కర్మఫలాన్ని రాసేస్తాడు గురువు తీస్తాడు అని చెప్పి ఎప్పుడు అనేవారు కదా ఉషా.
అవునమ్మా,
మన కర్మఫలాన్ని మరి మనం చేసుకుంది మనకే వస్తుంది కదండి, కానీ గురువు అది తేలిగ్గా చాలా తేలిగ్గా తీసేస్తున్నాడండి అని చెప్పారు ఆవిడ, అసలు మామూలుగా కాదండి అలా ప్రతి ఒక్కరికి కదా ఉషా, ఇంకా ఆవిడకనే మనకే ఈశ్వరుడి పని చేసి ఆయన పని చేసుకుని వెళ్ళిపోతాడండి నాన్నగారు ఎప్పుడు అనేవారు కదా ఉషా అసలు.
అవునమ్మా,
ఆయన చేసే పని ఆయన తీసుకెళ్ళిపోతాడండి అని గురువు అయి తీసేస్తాడండి మీకు తేలిగ్గా తీసేస్తాడని చెప్పి ఊరికరా.
అవునమ్మా అవును,
ఇప్పుడు ఆ ఆనందంలోనే ఉంటున్నాం ఉషా నిజంగా, ఆనందమే ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు చూసుకుంటారు మనల్ని ఉన్నదా ఆయనే మనల్ని ఇంకా నా నేనుగా ఉన్నది నా నాన్నగారే నా నాన్నగారే ఇంకా ప్రతి క్షణం ఇంకా అదే ఇస్తున్నారు ఉషా బాగా నాన్నగారు
చెప్తున్నారు. యాక్చువల్ గా బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజురీ అని ఐఎస్ సాధన అంటారు కదా, ఇలాగా ఎవరికన్నా హెల్త్ అస్సలు బాగోలేదు అనుకోరా భక్తుల్లో, సాధన పేరు మీద ఆయన శ్రమ పెట్టకుండా ఏం అవసరం లేదమ్మా, మీకున్న అనారోగ్యాన్ని మీరు భరించేస్తే ఇంతకన్నా సాధన అవసరం లేదమ్మా, మీ ఆరోగ్యాన్ని మీరు శాంతిగా అనుభవించేయండి అని చెప్పేవారు.
అవునండి, సాధన చేయమని ఎప్పుడు చెప్పలేదు నా అసలు కష్టాలే పడలేకపోతున్నారు. మీరు మళ్ళీ నేను మిమ్మల్ని సాధన చేయండి, సాధన చేయండి అంటే మీరు ఇది తట్టుకోగలరా అది తట్టుకోగలరా అని అడిగి దోష
చేయగలను
చెప్పిన మాట వాయిదా అనిపిస్తుంది దోష.
అవునమ్మా అవును అవును రా అవును,
సాధన చేయమని ఎప్పుడు చెప్పలేదు దోష అసలు.
ఎందుకంటే అంటే సాధకుండి తీసేస్తూ వచ్చారు కదా ఆయన, ప్రేమలో కరగబెట్టేస్తూ సాధకుండి తీసుకుంటూ వెళ్ళిపోయారు. సో సాధన చేసేవాడిని మిగల్చట్లేదు అమ్మా దాన్ని పట్టుకుని చేయడానికి.
అవునండి, అక్కడ మళ్ళీ సాధన చేసేవాడు నాని రెండు వచ్చేస్తాయి కదా సార్, అక్కడ
రెండు వస్తాయి. అందుకో రెండు లేకుండా ఒకటికి తీసుకెళ్లిపోయినప్పుడు దాన్ని నువ్వన్నట్టు ఉండడం చేస్తూ ఉంటే దానంతటా అది ఊడిపోతుంది అనమాట, ఏదైతే లేదో అది ఊడిపోతుంది. అవునమ్మా,
అట్లా సబ్జెక్ట్ కూడా అనేవారు కదా, సబ్జెక్ట్ కూడా ఎప్పుడు ఒకసారి నాన్నగారు అన్నారట, మనకు అధికారం అర్హత ఇచ్చి చెప్తారంట ఉష, లేకపోతే అది మనకి అర్థం అవ్వదంట ఉష. అట్లా నాన్నగారు ఈ మాట చెప్పేవారు ఉష, ఆయన అర్హత ఇచ్చినప్పుడే అధికారం ఇచ్చినప్పుడే అవి నీ శక్తి వినగలమంట ఉష మనం. అది
అవునమ్మా అవును,
మరి అర్థం చేయాలంటే ఆయనే చెయ్యాలి కదా ఉష, మనం అర్థం చేసుకోగలమా, ఈ జీవుడు అర్థం చేసుకోలేదు కదా అసలు.
అవునమ్మా అవును,
మాట
బాగా
చెప్పండి దోష, మీరే నాకేం చెప్పాలి. ఇంకా అసలు చూసినా ఇంకా నాన్నగారే కనిపిస్తున్నారు ఉష, ఇంకా లోపల నుంచి ఆనందం నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇంకా
అంటే అనుభవించేస్తున్నావు కదా,
అది నాకు ఇంకా ఒకసారి చెప్పలేను సార్ నేను అది.
అవును చాలా మందికి అమ్మా, అంటే ఆయన ప్రేమని దయని మనం ఎక్స్ప్రెషన్ లో పెట్టాలంటే కష్టం, అంటే అది రాయాలన్నా అది మాటల్లో పెట్టాలన్నా చాలా చాలా కష్టం. వీలైనంత అందరూ పాపం కృషి చేస్తున్నారు చెప్పడానికి.
సబ్జెక్ట్ అయితే చాలా చెప్పారు కానీ నాకు పెద్ద ఏది లేదు సార్, నేను చెప్తున్నాను కదా మీకు.
అవునమ్మా,
కొంచెం కొంచెం గుర్తున్నాయి రాసుకున్నాను. నాకు సబ్జెక్ట్ అయితే నాన్నగారు మరి గుండుగోళ్ళు వచ్చినాయి, ఏలూరు వచ్చిన దగ్గర కూర్చోబెట్టి జిన్ను కూడా వారానికి ఒకసారి వెళ్ళిపోయేవాళ్ళం కదా ఉషా, వారానికి రెండు మూడు సార్లు కూర్చో వెళ్ళిపోతే దగ్గర కూర్చోబెట్టి అంత సబ్జెక్ట్ చెప్పేవారంటే
అదే ఇంకా గంగా. ఇప్పుడు గంగా ప్రవాహం ఎలా వచ్చేస్తుందో అలాగా జ్ఞాన గంగ పొంగి పొరలిపోయేది.
అంతలా సబ్జెక్ట్ చెప్పారు అట్లా. ఇంకా అది ఏం చెప్పాలి నాకు కూడా నాకు అర్థం అవట్లేదు. ఇంకా నాన్నగారు ప్రేమాదయ్యా గుర్తుకొచ్చేటప్పటికి నాకు ఇంకా ఉన్నది నాన్నగారే, అదే ఇంకా ఎక్కువ ఇంకా ఇంకా అలా డైలో
సబ్జెక్ట్. నాన్నగారు నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ లో నీకు బాగా అంటే ఎక్కువ హార్ట్ కట్టుకున్నవి ఏమన్నా ఉంటే కొన్ని చెప్పమ్మా.
హార్ట్ ఒకసారి నేను చెప్పలేకపోతున్నాను సార్.
అయ్యా పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదమ్మా పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీ హెల్త్, పర్వాలేదా? రేడియేషన్ వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా?
పర్వాలేదు షా, పర్వాలేదు. అంటే వేడి ఎక్కువ, వేడి ప్రదేశాల్లో వేడి చేసి అలాంటి ఏమి తినకూడదు.
పర్వాలేదు, చాలా సంతోషంగా
మాట బాగా నచ్చింది. లోహే ఆవిడ చెప్పారు కదా ఉష, మనం ఈశ్వరుల్లోనే ఉన్నాము కానీ ఈశ్వరుల్లో లేము అన్నారు కదా ఉష.
అవును,
దానికి నాకు ఒక్కసారి వివరణ ఇవ్వరా మీరు?
ఎలాగా మళ్ళీ చెప్పమ్మా.
ఈశ్వరుల్లోనే ఉన్నాము అన్నారంట, మళ్ళీ నాన్నగారు ఈశ్వరుల్లో లేము అన్నారు.
అది ఈశ్వరుల్లో ఉన్నాము అనేది చైతన్యంగా ఉంటే అసలు ఈశ్వరుడికి భిన్నంగా మనం లేము, అవునా? ఇప్పుడు ఉన్న వస్తువు ట్రూత్, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్న వస్తువు ఒక్కటే. అంతర్యామిగా అందరి హృదయాల్లో అంతటా ఉన్నది, అందరి హృదయాల్లో ఉన్నది ఒకే వస్తువు. అదే అదే సత్యము, అదే నిత్యము, అదే శాశ్వతం. అదిగా నువ్వు ఉండగలిగితే నీకు భిన్నంగా ఏమీ లేదు, అంటే ద్వంద్వం లేదు, వన్నెస్సే ఉన్నది, వన్నెస్సే. సో అక్కడ ఇంకా రెండు లేదు కాబట్టి ఇంకా కల్పింపబడింది ఏమీ లేదు. సో అప్పుడు నువ్వు ఎవరిగా ఉన్నావు? భగవంతుడిగానే ఉన్నావు. అంటే భగవంతుడు కూడా ఒక పేరు పెట్టాలి కాబట్టి భగవంతుడు అన్నారు. అప్పుడు చైతన్యం, భగవంతుడు నువ్వు వేరు కాదు, చైతన్యంగా నీకు అనుభవం వచ్చేస్తే. కానీ చైతన్యంలో నుంచి విడి, ఇప్పుడు సముద్రంలో నుంచి నీటి బుడగ వచ్చి ఆ బుడగ నేను అంటే, సముద్రం ఒక పేరు, బుడగ ఒక పేరు, దాని స్వరూపం వేరు, ఈ బుడగ స్వరూపం వేరు. ఇప్పుడు బుడగకి నేను బుడగ అనే తాదాప్యం వచ్చినప్పుడు అది సముద్రంగా లేదు, బుడగలా ఉంది.
బుడగలా,
అవునా? సముద్రం, ఊరికే ఉదాహరణ కోసం తీసుకుందాం, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో నుంచి నీటి బుడగ వచ్చింది. నీటి బుడగ సముద్రంలో ఉన్నప్పుడు సముద్రంతో ఏకంగానే ఉంది. అది బుడగగా బయటకు వచ్చినప్పుడు కూడా అది సముద్రంలో భాగమే. మళ్ళీ అది పగిలిపోయాక అది సముద్రంలో భాగమే. ఎందుకు? అది నీరే, ఇది నీరే. అందులో నుంచే వచ్చింది, అందులోకే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బుడగకి తాదాప్యం రాకపోతే సముద్రం అది వేరు కాదు. కానీ తాదాప్యం వచ్చి నేను బుడగ అనుకున్నప్పుడు మనం ఈశ్వరుడుగా లేము, ఈశ్వరుడులో లేము, ఈశ్వరుడుగా లేము. ఇప్పుడు బుడగ రాకముందు సముద్రమే, పగిలిపోయాక సముద్రమే, బుడగగా ఉన్నప్పుడు కూడా రెండిట్లో ఉన్నది ఏంటి? నీరే. సో భిన్నత్వం లేకపోయినా భిన్నంగా ఉన్నాం అనుకోవడంలో మనం ఈశ్వరుడికి వేరవుతున్నాం. జీవుడిగా ఉన్నప్పుడు మనం భగవంతుడిగా లేము. ఆ జీవుడి నుంచి మనం విడుదలయ్యి, అంటే ఈ నేను అనుకునే భావన అది కేవలం అలవాటు మాత్రమే అన్నారమ్మ భగవాన్. అంటే ఒక హ్యాబిచ్యువేషన్, దానికి మనం ఒక అది హ్యాబిట్ కింద మనకు అలవాటు అయిపోయింది అంతే. అందుకే భగవాన్ దగ్గరికి ఒక అతను వచ్చి, అందరి హృదయాల్లో ఉన్న చైతన్యమే అంటున్నావు, అదే మీరై ఉన్నారని చెబుతున్నావు నువ్వు. మరి అదే నేనైనప్పుడు నాకు ఈ శరీరం మనసు ఎందుకు అనుభవంలో ఉంది, అది ఎందుకు అనుభవంలో లేదు అని అడిగాడు. అదే నేనైతే అదే నా అనుభవంలో ఉండాలి, ఇదిగా ఎందుకు నాకు అనుభవంలో ఉంది? నాకేం తెలుస్తోంది? నా శరీరం తెలుస్తోంది, నా మనసు తెలుస్తోంది, నాకు ప్రపంచం కనిపిస్తోంది. నువ్వేమో ప్రపంచం లేదంటున్నావు, బాడీ లేదంటున్నావు, మనసు లేదంటున్నావు. మరి ఉన్నదే అదైతే నాకు ఇదే అనుభవంలో ఉండి ఇది మాత్రమే ఎందుకు కనిపిస్తోంది అంటే, చాలా మంచి ప్రశ్న కదా, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అది. సో దానికి సమాధానం ఎంత అద్భుతంగా భగవాన్ చెప్పారంటే, కరెక్ట్, నువ్వు అడిగింది చాలా బాగుంది, కరెక్ట్. సో నువ్వు ఇప్పుడు కూర్చో, నువ్వు నిదానంగా కూర్చో, కూర్చుని ముందు నీ హ్యాబిట్లోంచి నువ్వు బయటికి రా, నీ రాంగ్ థింకింగ్లోంచి నువ్వు బయటికి రా, నీ బలహీనతలు, నీ మంచి చెడుల్లోంచి నువ్వు బయటికి రా, అందులోంచి బయటకు వచ్చి అప్పుడు చెప్పు నువ్వు ఏదిగా ఉన్నావు. సో ఇది ఉన్నప్పుడు అది గోచరం కాదు, అది గోచరం అయితే ఇది లేదు. అందుకే ఉన్నదానికి లేకపోవడం అంటూ లేదు, లేనిదానికి ఉండడం అంటూ లేదు. అది మళ్ళీ నీకు అనుభవేక వ్యజ్ఞం అయితే తప్ప నీకు ద్వైతం పోదురా. అంటే అది మనకు అనుభవం వేక వేద్యం అయినప్పుడే మనం భిన్నంగా లేమనే సంగతి మనకి ఎక్స్పీరియన్స్ కి తెలుస్తుంది. అప్పటి వరకు అందుకే భావన భావన చేస్తూ ఉండండి. ఒకవేళ నువ్వు అదిగా అదిగానే ఉన్నావు, నీకు అనుభవంలో లేదు కాబట్టి ఏదైతే నువ్వు కాదో అందులోంచి విడుదల అవుతూ ఉంటే దానికి దగ్గర అవుతూ ఉంటావు. సో నువ్వు ఎలా విడుదలవుతావు? ఇక్కడే భగవద్గీత అంతా కృష్ణుడు చెప్పిన, మహాత్ములు వచ్చి భూమి మీదకి చెప్పిన, అందరూ చెప్పింది ఒక్కటేరా, నీ రాంగ్ హ్యాబిట్లో నుంచి, నీ రాంగ్ థింకింగ్స్లో నుంచి, నీ రాంగ్ కంపెనీలో నుంచి, ఈ నీ బలహీనతల్లో నుంచి నువ్వు మెల్లమెల్లగా బయటికి రా. అందుకు దానికి మళ్ళీ చాలా చెప్పుకొచ్చారు, ఆహార నియమం చెప్పుకొచ్చారు, మితాహారం తీసుకోమన్నారు, సాత్వికాహారం తీసుకోమన్నారు. ఎందుకంటే 50% మనం తీసుకునే ఫుడ్తో, అంటే మనం తీసుకునే ఫుడ్డే బాడీ కింద తయారవుతుంది, మనం తీసుకునే ఫుడ్డే మనకు మనసుగా తయారవుతుంది. ఏ అది నువ్వు కరెక్ట్గా తీసుకున్నావు అనుకో, అంటే తగు మాత్రం తీసుకో, ఎక్కువ అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు, మిడిల్ పాత్ ఫాలో అవ్వమన్నారు కదా. నువ్వు సరిపడ నీకు ఏది హిత్తమో అది నువ్వు సరిపడ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉంటే నీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, నీ మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ నిద్ర సరిపడ నువ్వు నిద్రపోవాలి. ఎక్స్ట్రీమ్గా నిద్రపోతే మళ్ళీ బద్ధకం వస్తుంది, తక్కువ నిద్రపోతే నీకు హెల్త్ పాడవుతుంది. సో నీ నిద్ర సరిపడ నువ్వు నిద్రపో. నువ్వు చేసుకునే పని, ఇప్పుడు అందరికీ ఏదో పని ఉంటుంది కదా జ్యోతి, ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకో, ఇంట్లో వంట చేసుకుంటారు, ఇంట్లో వంట ఉంటుంది, ఇల్లు సర్దుకుంటారు, బట్టలు ఉంటాయి, ఉతుక్కోవాలి, వంటలు తుంకోవాలి, అంటే ఇంట్లో పనులు బోల్డ్ ఉంటాయి. ఏ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు తెల్లారి లేచి ఆ పనులన్నీ చేసుకుని పిల్లలుంటే పిల్లలకి చూసుకుని సర్దుకుని అసలు ఈ పని సరిపోతుంది రోజంతా. ఏ ఇప్పుడు ఆఫీసుకి వెళ్ళే ఉంటాడు, ఆఫీస్లో పని ఉంటుంది, ఇంకా బయట పనులు ఉంటాయి, అలా అందరికీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. పని అశ్రద్ధ చెయ్యొద్దు. మీ పని ఎవ్వరూ కూడా మీ పని అశ్రద్ధ చేసుకోకూడదు. భగవంతుడు మీకు కేటాయించిన పనిని నువ్వు శ్రద్ధగా చేయాలి, అలా అని అతిగా పని చేయొద్దన్నారు. అంటే నీ దేహయాత్రకు ఎంత అవసరమో, నీ పొట్ట నింపుకోవడానికి ఎంత అవసరమో, నీ 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 అవసరాన్ని బట్టి నువ్వు నీ జీవితం సక్రమంగా వెళ్ళిపోయి నీ ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం లేకుండా నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళు. కానీ అతిగా పని చేసి అంటే నీ ఆరోగ్యానికి చెడగొట్టేలాగా, నీ భోజనానికి కూడా నీకు టైం లేకుండా, నీ నిద్రకి నీకు టైం లేకుండా నువ్వు దేనికోసం బిజీగా ఉంటున్నట్టు, నువ్వు దేనికోసం వచ్చావు భూమి మీదకి, అంటే మనిషిరు మనిషి జన్మ నీకు ఎందుకు వచ్చింది, ఆ ట్రూత్ని నువ్వు తెలుసుకోవడానికి వచ్చింది. నీకు తెలుసుకోవడానికి అది బాబాయ్ మేము చాలా బిజీగా ఉన్నామండి, మాకు అసలు టైం లేదు, మాకు అసలు పడుకునేసరికి 1 గంట అవుతోంది, భోజనం అయ్యేసరికి 12 అయిపోతుంది, 12 వరకు ఏం చేస్తున్నావు నువ్వు, అంటే నీ స్వార్థం కోసం నువ్వు పని చేసుకుంటున్నావా, నిజంగా నువ్వు ట్రూత్ కోసం జీవిస్తున్నావా? సో నీకు సరిపడ పని చేసుకోకు, పని చేసుకో, అతిగా పని చేయకు. నువ్వు సరిపడ నిద్రపో, అతిగా నిద్రపోకు. నువ్వు సరిపడ తిను, అతిగా తినకు. సో ఇవన్నీ బేసిక్స్ ఎందుకు చెప్పారు అంటే, మనం శరీరం కాకపోయినా, మనం మనసు కాకపోయినా, లోపలున్న వస్తువు మనకు అనుభవంలోకి రావడానికి ఇవే ఉపాధుల కింద వాడుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇవి రెండు ఆరోగ్యంగా లేకుండా, మన మనసు మనం ఫ్రెండ్ కాకుండా, మనం దాన్ని మచ్చుక చేసుకుని లోపలికి పంపలేము. ఏ చైతన్యం హృదయ భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు, అహంకారము మన లోపలే ఉంది, బయట లేదు. రెండు లోపలే ఉన్నాయి, మనకి ఇది అనుభవంలో ఉంది, అది లేదు. ఇప్పుడు అది అనుభవంలోకి రావాలి, ఇందులోంచి మనం విడుదలవ్వాలి. ఇది విడుదలవ్వడానికి ఎలా చేస్తే మనం విడుదలవుతామో మొత్తం సబ్జెక్ట్ అంతా అదేనమ్మా. మనం అంటే ఇంకా ధారాళంగా చెప్పిన జ్ఞాన గంగ ప్రవహించి ప్రవహించి చెప్పిన మాటలన్నీ కూడా అంటే కేవలం మాటలు కాదు కదమ్మా, అది అనుగ్రహ ప్రవచనం. ఆ మాటల ద్వారా మనకి శక్తి శాంతి ఇస్తూ మనకి అది జీవింప చేయడం అన్నమాట. ఇంకది ఈరోజు మనం ఇప్పుడు ఈ చెప్పుకోవడం కూడా దేనికి అంటే మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం మాత్రమే రాదు. అంటే మన మాట, మన చేత, మన తలంపు అన్నీ కూడా మనకి శాంతిని కలగజేసేలా ఉండాలి కానీ అశాంతి కలగజేసేలా ఉండకూడదు. ఏ ఇప్పుడు మన పనే మనకు ఆటంకం అయిపోయి మన జీవితం విధానమే మనకి అశాంతిని తీసుకొచ్చేస్తూ ఉంటే ఎవరు కారకులు దానికి? ఇప్పుడు తినకూడని తిండి తిన్నా కడుపులో నొప్పి వచ్చింది అంటే నువ్వు తినకూడని తిండి ఎందుకు తిన్నావు? సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా కమ్ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ రాంగ్ హ్యాబిట్, డోంట్ ఎంబ్రేస్, అదే అన్నారు కదా, నువ్వు ఆలింగనం చేసుకోకు, చెడు సహవాసాలని ఆలింగనం చేసుకోకు, చెడు తిండ్లను ఆలింగనం చేసుకోకు, చెడు ప్రవర్తనను ఆలింగనం చేసుకోకు, చెడు అలవాట్లను ఆలింగనం చేసుకోకు, ఇవన్నిట్లోంచి నువ్వు విడుదల అయ్యే కొలిది నువ్వు జ్ఞానానికి దగ్గరవుతూ ఉంటావు. సో అప్పుడు నువ్వు దగ్గర అవ్వగా 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 అప్పుడు నీకు స్ఫురిస్తుంది అసలు ఈ జీవుడు అనేవాడు లేడు. అప్పుడు నువ్వు ఎంక్వైరీకి ఫిట్ అవుతాం, అంటే అసలు ఉన్నదే భగవంతుడు, ఉన్నదే చైతన్యము, అదే నేనై ఉన్నాను, ఆ ఉండటమే భగవంతుడు అనేది మనకి అవగాహనకు వస్తుందమ్మా. అవగాహన వచ్చాక మెల్లమెల్లగా మెల్లమెల్లగా అటువైపు తూకం పెరిగి ఆ హృదయం దగ్గర మనసు నిలబడగలుగుతూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ లేనిది కరిగిపోయి బుడగ పగిలిపోయి నీరు నీరుగా ప్రత్యక్షం అవుతుంది. అలా హృదయంలో ఉన్న చైతన్యం తానుగా మనంగా ప్రత్యక్షం అయినప్పుడు రెండు లేదు, భగవంతుడు మనం వేరులేము, మన భగవంతుడు మనం వేరు కాదు, అదే మనము, ఉన్నదే అది అనేది మనకు అనుభవంలోకి వస్తుంది. అది భగవంతుడిగా ఉండడం. సో భగవంతుడు కానీ ఉన్నాము, భగవంతుడు కానీ లేము. సో ఆ మాటకు అర్థం ఏంటంటే అది అయిపోయి అది అదిగా నీకు అనుభవం వచ్చేసినప్పుడు ఇది లేదు, ఈ లేనిది ఉన్నట్టుగా ఏదైతే కనిపిస్తోందో దానికి భగవంతుడు స్ఫురణలోకి రావట్లేదు. దానిలోంచి విడుదల అవ్వగా 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 లోపల ఉన్న చైతన్య స్థాయి పెరిగి దానికి మనం చేరువయ్యి, అదే అంటారు కదా నువ్వు సముద్రం దగ్గర నుంచున్నప్పుడు దాని తుంపర్లు నీ మీద పడుతూ ఉంటే నువ్వు ఆనందిస్తున్నావు. కేవలం తుంపర్లు పడుతున్నాయని ఆనందించకు, నడువు లోపలికి వెళ్ళు, ఆ సముద్రంలోకి వెయ్యి, నాలుగు అడుగులు వెయ్యి, ఆహా బాగుంది, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది. నువ్వు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికి వెళ్ళి వెళ్ళి వెళ్ళే కొద్ది సడన్ గా ఒక చోట గ్రౌండ్ ఉండదంటమ్మా, ఇంకా అప్పుడు ఏమవుతూ పూర్తిగా మునిగిపోతావు, ఇంకా అంటే తిరిగి రాకుండా మునిగిపోతావు. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అగాధంలోకి వెళ్ళండి, అగాధంలోకి వెళ్ళండి అన్నారు. అంటే చాలా అరుదుగా చెప్పారు అవి ఆ మీటింగ్లు కొన్ని, అంటే డీప్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు చెప్పేవారు అనమాట. అంటే ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తోందో అక్కడ నువ్వు దాన్ని లయం చేస్తూ వెళ్తే అంతర్ముఖ దృష్టి తెచ్చుకుని బాహ్యం మీద నీ ఇంట్రెస్ట్ అన్ని తగ్గించుకుని ఈ చెడు నుంచి నువ్వు విడుదలయ్యి ఆ నీ పుణ్యాన్ని నీ మంచితనాన్ని అంతా కూడా దేనికి నువ్వు ఉపయోగించుకోవాలి, నీ మెరిట్లంతా నువ్వు దేనికి ఉపయోగించుకోవాలి, నీ నీ ఇన్నర్ లైఫ్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. సో ఇన్నర్ లైఫ్ పెరగ్గా పెరగ్గా నీ మనసు పలచబడుతూ వెళ్తుంది. నీ మనసు పలచబడగా పడగా పడగా ఆ బుడగ ఎలా బయట పగిలిపోయిందో ఇది కూడా ఈ తెగిపోతుంది అనమాట. ఈ నేననే భావన మనకి తెగి తానుగా వ్యక్తమవుతుంది. అంటే అగాధంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఇంకా నువ్వు లేకుండా పోతావు. అంటే ఈ అహంకారం నేను అనుకునే ఈ దేహాత్మ బుద్ధి పోయి ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తమవుతుంది. అండ్ అక్కడ అది ఏముంది, అది పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి, ఇప్పుడు నాకు ఇది అనుభవంలో నేను ఎందుకు పొందాలి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ అసలు నువ్వు అనుభవించే సుఖాలు, నువ్వు అనుభవించే నీ ప్రతి సుఖము, బాహ్యంగా నువ్వు అనుభవించే ప్రతి సుఖము ఏదో రోజు దుఃఖంగా మారిపోతుంది. నువ్వు దేంట్లో అయితే సంతోషం తీసుకుంటున్నావో అదే రేపు నీ దుఃఖ కారణం అయిపోతుంది. ఎందుకంటే శాశ్వతం కానిది తాత్కాలికంగా ఉండి ఊడిపోయేది అది నువ్వు కాదు. నువ్వు కానిదాన్ని నువ్వు ఎన్ని జన్మలు నువ్వు అనుకున్నా నీకు ఇంకా 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 నీకు అశాంతి పాలవడమే తప్ప శాంతి అనేది ఎక్కడా లేదు. అండ్ ఉన్న వస్తువు లోపల ఉన్న చైతన్య వస్తువు ఎలా ఉంది, అది ఆనంద సముద్రం, శాంతి సముద్రం, హద్దులు లేనిది, ఎవర్ ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఆహా ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఏంటి ఇంత కొత్తగా ఉంది, ఏంటి అని నూతనంగా ఎవర్ యూత్ అంటమ్మా, ఎవర్ యూత్, ఎవర్ ఫ్రెష్. అది ఎలా ఉంది, దానికి ఆది అంతి అంతు లేకుండా ప్రేమ స్వరూపం నువ్వు, శాంతి స్వరూపం నువ్వు, ఆనంద స్వరూపం నువ్వు. అందుకే నీకు బాధ వచ్చినప్పుడు నీకు ఆ బాధలో ఉండాలని ఉండదు. నీకు బాధ వస్తే ఎందుకు నువ్వు ఏ బాధగా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండట్లేదు నువ్వు? అది నీ స్వరూపంలో లేదు కాబట్టి అది నువ్వు తిరస్కరిస్తున్నావు. ఏ బాధ, పెయిన్, సఫరింగ్ చైతన్యానికి లేదు. సో అది నీకు వచ్చినప్పుడు నువ్వు తిరస్కరిస్తున్నావు. ఎందుకు? అది నీ స్వరూపం అది కాదు. సో ఏదైతే నువ్వో ఎప్పటికైనా అదిగా నువ్వు ఉండాలి. సో నువ్వు లేట్ చేసే కొలది ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇప్పుడు భగవంతుడికి ఏం అక్కర్లేదు, నీ నుంచి ఆయనకేం కావాలి? సో నువ్వు సుఖపడడం కోసం ఇది, అంటే అన్ని సాధనలు దేనికి అంటే సుఖపడడం కోసం. అయితే మనకేంటంటే చాలా సులువు చేసేసారు కదమ్మా. ఎందుకు? మనం ఇటు నుంచి అటు ప్రయాణం చేయలేమని తెలిసి అటు నుంచి ప్రవాహం కింద తన్నుకొచ్చింది మనకు అనుగ్రహం. అందుకు అంటే ఎండుగడ్డి రుచి చూస్తా ఇక్కడ కష్ట సుఖాలు కాకుండా మనకి అంటే దూడకి పచ్చగుడి పచ్చగడ్డి అంటే వెనకాల నుంచి కొట్టి తోలడం ఒక ఎత్తు అయితే, ముందు నుంచి పచ్చగడ్డి చూపించి దాని రుచి చూపించి నేను తీసుకెళ్ళడం అది బ్యూటిఫుల్ అనమాట. అది దత్తత తీసుకోవడం మనల్ని. సో మన మనందరినీ దత్తత తీసుకుని మనకి ఆ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్ ఎవర్ అంటే నాన్నగారు మన జీవితంలో ప్రవేశించిన మొదటి క్షణం నుంచి మనకి స్పిరిచువల్ ఫుడ్ అంటే బలంగా స్పిరిచువల్ ఫుడ్ మనకు పెట్టి మనకి బలాన్ని చేకూర్చి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని చేకూర్చి, స్పిరిచువల్ శాంతిని చేకూర్చి, అంటే ఎన్ని జన్మల ప్రారంభం పెట్టినా అది ఆ ప్రారంభం దేహానికి మనకి కాదు అనిపించే స్టేజ్కి తీసుకొచ్చి మనల్ని మెల్లగా ఈ మూడ్లోంచి, ఈ చిజ్జర గ్రంథిలోంచి విడుదల చేయడానికి ప్రిపరేషన్ అంతా చేసి మనల్ని నడిపిస్తున్నారమ్మా. సో మనం ఏమీ లేదు, దానికి సహకరించి ప్రారంభాన్ని పాయసం ఎంజాయ్ చేసినట్టు చేస్తూ డిటాచ్డ్ అటాచ్మెంట్ మన డ్యూటీ, మన కర్తవ్యం సక్రమంగా చేస్తూ దేంతో మనం అంటే నువ్వు అన్నావు చూడిందాక ఎవరు నీ వారు కాదు, అంటే నువ్వు ఎవరి వారు కాదు, ఎవరు నీ వారు కాదు. అలా మనం ప్రతి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అది జ్ఞాపకం వస్తుందిరా మనం చేసుకునేది కూడా ఏమీ అవసరం, ఎందుకంటే భక్తులకి జనరల్ గా అంటే ఆయన పోసేసి ఉంచారు కదా మన లోపల. సో అవసరానికి తగ్గట్టుగా ఒక మాట స్ఫురిస్తోంది అందరికి. సో బాహ్యంగా లోపల కూడా మనకి సబ్జెక్ట్ నిండిపోయింది కాబట్టి ఆ సబ్జెక్ట్ ని పట్టుకుని మనం హ్యాపీగా, శాంతిగా, సుఖంగా, చైతన్యవంతులు అవుతూ వెళ్ళడమేరా.
అరుణాచలాన్ని ఒక మాట చెప్తాను.
చెప్పమ్మా చెప్పమ్మా.
అరుణాచలం ఎక్కువ నాన్నగారితోనే వచ్చింది, నాన్నగారు ఆశ్రమంలో ఉండేది అని తెలుసు కదా ఉష. ఏదొచ్చినా నాన్నగారు ఎంత బాగా చూసేవారు, భక్తులు అందరూ కూడా చేయండి, అందరూ బాగా చూసేవారు తెలుసు కదా, మీరు కూడా అలాగే
చూసేవారు.
ఒకరోజు ఎడ్ల బండి మీద గిరిదక్షిణ చేస్తున్నాం ఉష. అరుణాచలంలో భగవాను అరుగు దగ్గరికి వచ్చేటప్పటికి కూర్చున్నాం ఉష అందరం. కూర్చుంటేనే నాన్నగారు లేచిపోతారు, నాలుగైపోయింది, టైం అయిపోయింది అనుకుని భగవాన్ అలా కొండంత చూస్తే అలా కూర్చున్నాను ఉష. ఇక్కడ అంటే మనకి లోపల నాన్నగారు కూర్చుని పోతారో అని మనకి లోపల ఉంటుంది కదా ఉష, అనుకుంటున్నాం ఉష. అలా కూర్చుంటే అయినాక అప్పుడు నాన్నగారు లోపల నుంచి స్ఫురణట, అమ్మా నాలోనే నువ్వు ఉన్నావు, నీలో నేను లేను. అది నాకు బాగా అప్పుడు ఇంకా తెలి అంత తెలియలేదు ఉష, కానీ ఇప్పుడు బాగా అసలా అది బాగా అర్థం చేస్తున్నారు ఇప్పుడు ఉష మాట.
అవునమ్మా అవునమ్మా,
నాలో నేను ఉన్నావమ్మా, నీలో నేను లేను అన్నారు ఉష ఒకేసారి. నాకు అంత అర్థం కాకపోయినా ఇప్పుడు మటుకి ప్రతి సెకండ్ ఇంకా ఉన్నదా ఆయనే, ఆయనలోనే నేను ఉన్నాను, నేను లేను. అన్నదే ఇంకా ప్రతి శాఖను ఇంకా అనుభవం అది ఇంకా అలా తల ఉంచుతున్నారు నాన్నగారు నిజంగా.
అవునమ్మా అవును అవును
సన్నిధికి వెళ్ళినా ఇంకా ఎంత అదే ఇంకా ఒక్కోసారి బాధ వచ్చేస్తుంది మీకు తెలుసు కానీ మీకు తెలియదు కాదు ఇంకా నాన్నగారు అనుకునేటప్పటికి ఇంకా అసలు ఒకసారి తెలియని ఆనందమో తెలియదు అది బాధో తెలియదు.
అవునమ్మా అవును అదే కృతజ్ఞత కృతజ్ఞత.
అనుష అనుష
అవునమ్మా
అన్ని అందరినీ కూడా అంతలా ఇదిగా చెల్లికి కూడా బాగోదు ఉష సరిగ్గానే కానీ చెల్లిని కూడా అలాగే చూసేవారు ఉష నాన్నగారు ఏది వచ్చినా సరే చెల్లి కూడా అన్ని చెప్తే ఇంట్లో ఇంకా అందరికి ఏది జరిగినా ఏది వచ్చినా నాన్నగారికి చెప్పటం ఇంకా అలవాటు ఉష ఇంకా ఏ చిన్న సంఘటన జరిగినా సరే ప్రతిది కూడా నాన్నగారికి చెప్తే గానీ ఏది తొందరగా చెల్లి కానీ మనం ఎవరు చెయ్యం ఉష ఇంకా ఏది సరే ఏది జరిగినా సరే
అవునమ్మా
అంటే నాన్నగారు అంత దగ్గరగా మనకి తీసుకున్నారు సార్ అది.
అవునమ్మా అవును అవును
ఒక్కొక్కటి
అంటే అంటే మనం భగవంతుడి భగవంతుడి గర్భంలో ఉన్నాం మనం అనేది మనకి ఫీలింగ్ వచ్చేస్తే అయిపోయిందిరా. అంటే ఎలా చూసినా మనం సబ్జెక్ట్ ఒక్క ముక్క మనకి అవగాహన కంప్లీట్ గా అయినా రిలీజ్ అయిపోతాం. ఇప్పుడు ఆయనలోనే మనం ఉన్నాము ఇంకేముందిరా అయిపోయింది కదా
అయిపోయింది
అంటే మనం ఉన్నంత కాలం ఆయనలో ఉన్నామని తెలిస్తే నీకు ఫియర్లెస్ అయిపోతాం కదా ఇంకా భయపడడానికి వరి అవ్వడానికి బెంగపెట్టుకోవడానికి ఏమీ మిగలేదు. అండ్ అలా అందుకేరా ఇప్పుడు నాదిలో నుంచి మనం విడుదల అయిపోతే మెల్లగా నేనులోంచి విడుదలవుతాం. అంటే మదర్ థాట్ అంటే పోనీ ఎంక్వైరీ పద్ధతిలో తీసుకుంటే విచారణ పద్ధతిలో తీసుకుంటే మదర్ థాట్ అంటే నేననే భావన మదర్ థాట్ అయితే దానికి వచ్చే ప్రతి తలంపు చిల్డ్రన్ అనుకుందాం పిల్లలు హ్యాపీగా పిల్లలు లేకపోతే అయిపోయింది మదర్ థాట్ వెళ్ళిపోతుంది సోర్స్ లోకి నీకు ఆ బంధం బయట పెట్టలేదు నీకు ఇంకా మమకారం దాటవలసిన అవసరం ఎక్కువ లేదనమాట.
అవును అందరూ భక్తి భక్తులు అదే అంటారు ఉష నీకు బంధం లేదమ్మా ఎంత హ్యాపీగా ఉండొచ్చు అంటారు భక్తులు.
అవునమ్మా అవును
బాధపడకూడదు నువ్వు ఆనందించాలి అంటారు ఉష.
అవునమ్మా అవును అవును అవునమ్మా ఎందుకంటే మదర్ థాట్ అంటే మదర్ థాట్ ఉంటేనే కదా పిల్లలు వస్తే మదర్ లేకపోతే పిల్లలు లేరు కదా. సో నువ్వు దేహాత్మ బుద్ధి ఆ నేననే తలంపును నువ్వు పరిష్కారం చేస్తే మిగతా అన్ని పరిష్కారం అయిపోతాయి. సో ఎక్కడి నుంచి ఉదయిస్తుందా ఉదయించే చోటు చూసినా అయిపోతుంది. పోనీ ఒకవేళ ఉదయించింది అనుకున్నా ఎక్కడి నుంచి ఉదయించి వస్తుంది జీవుడు నా వాడు అన్నాడు ఈశ్వరులోంచే వస్తున్నాడు
వస్తున్నాడు
ఆ ఈశ్వరుడు ఈశ్వరుడులోకి వెళ్లే వరకు శాంతి లేదు. ఎప్పటికైనా నువ్వు అది పొందవలసిందే అది పొందితే తప్ప సుఖము శాంతి లేదు. సో నీకు ఇంకేంటి పని ఇక్కడ మన పనల్లా ఏంటి అంటే ఏదైతే కాదో అందులోంచి విడుదలవ్వడం అంతకు మించి ఏమీ లేదు. ఆ విడుదలవ్వడానికి అసలు ఇంకా లక్ష విధాలు చెప్పారు ఒక్క మాట పట్టుకున్నా నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. ఏ అన్ని అన్ని ఇప్పుడు నీకు అంటే అన్ని నచ్చితే అన్ని అంటే అన్ని ఫాలో ఐ మీన్ ఏం లేదురా సమగ్రంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని జీవిత విధానం మెల్లమెల్లగా దానంతట అది మార్పు చెందుతూ వస్తుందమ్మా మనం ఇన్నర్ లైఫ్ పెంచుకుంటూ వెళ్లే కొద్ది. ఏం లేదు బాహ్య దృష్టి విడిచిపెట్టాలి అంతర్ముఖ దృష్టి కలిగితే చైతన్యానికి చాలా దగ్గరగా ఉన్నామని మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి ఆ ఇన్నర్ జర్నీ పెరిగే కొద్ది మైండ్ డైల్యూట్ అయ్యే కొద్ది ఆ వాసనలు ఇవి అయ్యి అంటే వాసనలు కూడా మెల్లమెల్లగా క్షయం అయ్యే కొద్ది ఆ లోపల ఉన్న చైతన్యం తాలూకు మనకు అనుభవం తెలుస్తూ ఉంటుంది జీవితం సునాయాసంగా నడుస్తూ ఉంటుంది మన ప్రమేయం ఉండదు మెల్లగా కర్తృత్వం కోల్పోతాం జ్యోతి. అంటే ఏదైతే నేను చేస్తున్నానని ఏదైతే భావన ఉందో అది కోల్పోతాం అప్పుడు చైతన్యం స్వాధీనం చేసుకుంటుంది. ఎప్పుడైతే చైతన్యం స్వాధీనం చేసుకుంటుందో ఈ బాడీ ద్వారా పని జరుగుతుంది ఇంకా పని చేసేవాడు ఉండడు పని జరుగుతుంది అప్పుడు అది మనకి క్లియర్ గా అనుభవంలోకి వస్తుందిరా, అప్పుడు విఆర్ ఛానల్స్ ఆఫ్ గాడ్ అనమాట. అప్పుడు భగవంతుడు ఉపాధిని ఆయన పనికి వాడుకుంటాడు. అందుకు స్వార్థం వదులుకుని మనం జీవించాలి. అదే అంటారు కదా, మీ స్వార్థం కోసం మీరు పని చేసుకుంటే మీకు అహంకారం పెరుగుతూ ఉంటుంది. మీరు స్వార్థ రహితంగా పనిచేస్తూ ఉంటే చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. సో అందుకే అంటారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో ఫస్ట్ మీ ఇంట్లో స్వార్థం వదులుకోండి ముందు. అంటే ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా, అసలు కూర అంటే మనకు నచ్చితే సరిపడ వేసుకుని తినేసి పక్క వాళ్ళు తిన్నారా లేదో కూడా చూసుకోరంట కొంతమంది. అంటే తిండి ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా చూసుకొని మీకా జ్ఞానం అంటారు కదా. అంటే ఏ స్థాయికి ఎదిగితే మనకి చైతన్యం రా. అంటే మనం మాటలు చెప్పుకున్నంత తేలిక కాదు జ్యోతి. ఏ అసలు నువ్వు ముందు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల దగ్గర నువ్వు స్వార్థం వదులు. ఏ నువ్వు ఇప్పుడు సరే ఒక 10 మందికి లేకపోతే నీ ప్రాంతంలో నువ్వు ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ముందు నీ ఇంట్లో స్వార్థాన్ని విడిచిపెట్టు. ఏ ఇప్పుడు నీ ప్రాంతం కోసం నీ ఇల్లు విడిచిపెట్టు. ఏ నీ రాష్ట్రం కోసం, ఒకవేళ రాష్ట్రానికి పని చేయడానికి ఇదేమన్నా అడ్డొస్తుందంటే నీ ప్రాంతాన్ని విడిచిపెట్టు. ఏ లేదు, నువ్వు దేశం కోసం పాటు పడదాం అనుకుంటున్నావు, దేశం కోసం శ్రమ పడదాం అనుకుంటున్నావు, అప్పుడు నీ రాష్ట్రాన్ని విడిచిపెట్టు. ఏ ఒకవేళ అంటే ప్రపంచానికి అంతటికి మేలు చేద్దామని నువ్వు ఏదైనా తలపెట్టి నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నావు అనుకో, నీకు నీ దేశ భావన నీకు అడ్డొస్తూ ఉంటే అది విడిచిపెట్టు అని ఫైనల్ స్టెప్ అప్పుడు చెప్పారా. ఏమని, ఒకవేళ నువ్వు నీ లోపల ఉన్న చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒకవేళ ఈ అంటే ఈ ప్రపంచం నీకు అడ్డు వస్తూ ఉంటే కిక్ దిస్ వరల్డ్ మర్సీఫుల్లీ అన్నాడంట వివేకానంద. మర్సీలెస్లీ కిక్ దిస్ వరల్డ్ మర్సీలెస్లీ అంటే వెనక్కి తిరిగి చూడకుండా దీన్ని విడిచిపెట్టు. ఎప్పుడు, ఇఫ్ యు వాంట్ గాడ్ ఇన్ గాడ్ అలోన్ అంటే అంతా విడిచిపెడితే తప్ప లోపలున్న వస్తువు మనకి అనుభవంలోకి రాదు. అంటే ఎంత స్వార్థం విడిచిపెడితే నీకు లోపలున్న వస్తువు గోచరిస్తుంది. మనం స్వార్థంతో బతికి అది కావాలి అనుకుంటే అది ఊహే తప్ప అది వాస్తవం అవ్వదు. సో నువ్వు ఊహించుకోవడం కాదు, నువ్వు జీవించడం. సో ప్రాక్టికల్ గా మనం సబ్జెక్ట్ ని జీవించాలమ్మా జ్యోతి. సబ్జెక్ట్ జీవించాలి అంటే ఆ సూక్ష్మాన్ని మనం ముందు అంటే కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈజీగా ఇవాల్వ్ అవుతాం అన్నమాట. అది మనకి అట్టిపండు వచ్చిపెట్టారు నాన్నగారు మనకి. సో మనందరం అదృష్టవంతులు. జ్యోతి నువ్వు యూఆర్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అమ్మా లివింగ్
బ్యూటిఫుల్. లాస్ట్ లో కూడా నాన్నగారి మాట చెప్తాను, లాస్ట్ లో కూడా నాన్నగారు బాగాలేదు కదా ఉషా, అక్టోబర్ లో గడ వచ్చింది కదా.
అవునమ్మా
అక్టోబర్ లో బాగాలేదంటే భీమవరం వచ్చారు కదా ఉషా నాన్నగారు.
అవునమ్మా
అప్పుడు నేను చూపించుకుందామని భీమవరం వచ్చాను ఉషా. నాన్నగారు ఇక్కడ ఉన్నారని తెలిసి నాన్నగారి దగ్గరికి వచ్చాను ఉషా. వస్తే మధ్యాహ్నం అందరం వెళ్ళిపోతున్నారు, 3 అయిపోయింది కదమ్మా ఇంకా ఎక్కువసేపు కూర్చోలేదు నాన్నగారు అన్నారు. కానీ లాస్ట్ నేను లేడుతాయి హాస్పిటల్లో చూసి అన్ని చేసి 3 అయిపోయింది వెళ్ళే కూర్చున్నారు నవశ నాన్నగారికి కొంతమంది భక్తులు ఉన్నారు. నేను వెళ్ళగా అని అన్నారు, నేను నాన్నగారు నాన్నగారు మీకు ఎలా ఉంది అని అడిగే లోపల నాన్నగారు నన్ను అడిగేసి రోష అమ్మ హాస్పిటల్కి వచ్చావా భీమవరం చూపించుకోవడానికి వచ్చావా ఎలా ఉందమ్మా ఇంకా అది ఎలా చెప్పాలో తండ్రి దయ నిజంగా మామూలు వాళ్ళకి అయితే అంత దయ ఉంటుందా వర్ష అసలు
నిజంగా భగవంతుడు దిగొచ్చిన అమ్మ. ఐ మీన్ ఎక్కడో చోట రెస్ట్రిక్షన్ ఉంటుందిరా, అసలు రెస్ట్రిక్షన్ లేకుండా ఫ్రీగా అవైలబుల్ గా ఉండడం ఒక ఎత్తు అయితే అంటే భక్తుణ్ణి భగవంతుడు ప్రేమించి అద్భుతాలు జరిగిన చరిత్రలు మనకు తెలుసు. అంటే భక్తి లేకపోయినా కలిగించి మనల్ని ప్రేమించి భక్తి కలిగేలా చేసి జ్ఞానం ప్రయాణించడం అనేది అసలు మనం కనము వినము.
అదే కాదు
అటువంటి భాగ్యం మనకు కలిగినందుకు మనం దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనంత దురదృష్టవంతులు ఉండరు. సో దాన్ని మనం అది మనం ఆ కృతజ్ఞత అనేది మనం 100% హార్ట్ లో హృదయపూర్వకంగా ఆయనకి మనం ఆ గ్రాటిట్యూడ్ తెలియచేసుకుంటూ ఆయన ఆయన మాటని మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందమ్మా. అండ్ నువ్వు చేస్తున్నావు జ్యోతి అంటే ఊరికే నిన్ను ఉప్పు పెట్టుకుని మనం మాట్లాడుకోవడం తప్ప అంటే అనారోగ్యం భరించడం చాలా కష్టం అమ్మా.
అదే ఆయన దయ్యోషా అది మనం వల్ల కాదు సార్, ఆయన దయ్య ఆయన అలా ముచ్చు పెట్టుకుని అలా ఉంచుతున్నారు సార్ నిజంగా. ఆయన ప్రేమ అది ఏదైనా బాధ వచ్చినా ఆయన ప్రేమను గుర్తు చేసుకునేటప్పుడు ఇంకా అక్కడ ఆగిపోతుంది సార్ నిజంగా. నాన్నగారు నన్ను చూసారు కదా, ఇంతలా చూసారు కదా సరిపోతుంది నాకు ఇంకా. ఎవరన్నా ఏదన్నా అంతా కూడా వెంటనే నాన్నగారు చూసారు కదా నన్ను సరిపోతుంది ఇంకా ఇంకా అక్కడ ఆగిపోతుంది ఇంకా.
అవునమ్మా అవును అవును అవును
నాన్నగారు ఉన్నారు కదా సరిపోతుంది, ఎవరున్నా అన్నా కూడా ఇంట్లో వెంటనే అనేస్తాను విషయం నేను చెప్తున్నాను కదా.
అవునమ్మా అవును యా స్టే బ్లెస్డ్ అండ్ హ్యాపీ అమ్మా యా. ఇంకేమన్నా ఉంటే చెప్పమ్మా, నువ్వు చెప్పాక ముగిందాం
ఇంకా కొన్ని ఒక వాక్యం వచ్చా మనం మన నుంచి ఏదన్నా మనం ఆగితేనే బయట వాళ్ళు ఆగుతారు.
అవును
మనం కదిలిపోతా ఉంటే వాళ్ళు కూడా కదిలిపోతా ఉంటారు కదా ఉషా.
అవునమ్మా అవును
అదొక పాయింట్ బాగా నాకు ఇది అనిపిస్తుంది ఒకసారి చెప్పండి.
అదే ఈరోజు మన విజయ్ కూడా ఇందాకే పోస్ట్ పెట్టాడు సత్సంగ్ గారి ముందు, అంటే ఇప్పుడు అద్దంలో మనం మనల్ని మనం చూసుకుంటాం అనుకో, అద్దం మీద బాడి ఉంటే మన ప్రతిబింబం కనిపించదు అద్దంలో. ఏ సో అది తుడిచేస్తే ప్రతిబింబం బాగా కనిపిస్తుంది కదా, అది తుడిసి ప్రతిబింబం మనం ఇప్పుడు చూసుకోకుండా మనం అటు ఇటు కదులుతున్నాం అనుకో, కదులుతూ ఉంటే మన ప్రతిబింబం మనం కరెక్ట్ గా చూడలేము. సో మనం కదలకుండా మనం చూస్తూ ఉంటేనే ప్రతిబింబం స్టడీగా కనపడుతుంది. అలా మనసు వేవరింగ్ గా ఉంటే, మనసు చలిస్తూ ఉంటే మనం అది కరెక్ట్ గా మనం రిఫ్లెక్ట్ అవ్వలేము. అందుకు మనసు పవిత్రం అవ్వడమే కాదు మనసు నిశ్చలం అవ్వాలి. అంటే బాడీ చెరిపేయడం ప్యూరిటీ అయితే, అంటే అద్దం మీద బాడి చెరపడం పవిత్రత చేకూర్చుకోవడం అయితే, నిలకడగా నువ్వు నిలబడి ఉంటే తప్ప ఎలా ప్రతిబింబం నిలకడగా కనపడదో, మనసు నిశ్చలం అయితే తప్ప లోపలున్న అరుణాచలేశ్వరుడు, అంటే లోపలున్న అరుణాచలేశ్వరుడు అంటే నిశ్చలంగా ఉంటే తప్ప ఆ ప్రతిబింబం యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎలా కనపడదో యాజ్ ఇట్ ఈస్ గా చైతన్యస్థాయి. అంటే ఒకటేనమ్మా పవిత్రత చేకూరే కొలిది ఏమవుతుంది అంటే, ఇప్పుడు నాన్నగారు అంటారు కదా ఇప్పుడు పెళ్లికి వెళ్తాం అనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు, తెర అడ్డేస్తారు. సో పెళ్లి కూతురు కనపడుతూ ఉంటుంది కానీ క్లియర్ గా కనపడదు, క్లియర్ గా కనపడదు. అయితే అదే అంటే మెష్ లో నుంచి బయట చూసినట్టు, ఇప్పుడు వెలుగుని మెష్ నుంచి చూసామనుకో వెలుగు కనిపిస్తుంది అయితే క్లియర్ గా కనపడదు. అయితే ఎప్పుడైతే తెర తొలగించేస్తామో అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది స్పష్టంగా. అలా ఇప్పుడు పవిత్రత చేకూరడం అంటే మసక మసకగా మనకి కనిపించినట్టుగా ఉండి, అంటే ఇప్పుడు నేను ఉండి మనం ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటే మనకి చైతన్య స్థాయి పెరిగి దాని తాలూకు శాంతి సుఖం తెలుస్తూ ఉంటుంది. కానీ దేనికి తెలుస్తూ ఉంటుంది? నేనుకి తెలుస్తూ ఉంటుంది. అంటే భగవంతుడికి భిన్నంగా ఉండి శాంతి సుఖం అనుభవిస్తూ ఉంటాడు అంతే. అది మళ్ళీ దొంగ నేనే. పూర్తిగా ఇది కోల్పోయినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రతిబింబం తెలుస్తుంది. సో అంటే నాది ముందు పోగా పోగా అది ఎరేజ్ చేయగా చేయగా ఆ నేను అంటే నాన్నగారు అంటారు కదా, ఇప్పుడు టవల్ గాల్లో పట్టుకున్నాను అనుకోండి, పట్టుకుని ఉన్నాను కాబట్టి అది కింద పట్టలేదు, వదిలేసాను అనుకోండి కింద పడిపోతుంది. దేనికి పడిపోతుంది? ఈ భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కి నీ మనం ఏదైనా వస్తువు వదిలితే కింద పడిపోతుంది. అలా మనల్ని మన మనసును ఏది పట్టుకుని ఉంటుంది? విషయవాసనలు పట్టుకుని ఉంటుంది. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన పట్టుకుని ఉన్నాయి. మనకి శాస్త్రం ఎలాగూ లేదు కాబట్టి దేహం లోకం. అది వదిలేస్తే భూమి ఆకర్షణ శక్తికి ఎలా అయితే ఆబ్జెక్ట్స్ పడే వదిలేస్తే కింద పడిపోతాయో ఈ నేననే భావన పడిపోతుందమ్మా. ఆ పడిపోయినప్పుడు అదిగా ఉంటాం. సో మనం చేయవలసింది వదులుకోవడం అంతే. సో ఎటు తిప్పి చేసినా ఎటు తిప్పినా ఇంకా సబ్జెక్టే. అంటే వినడం చెప్పుకోవడం కాదు, మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి. అవునమ్మా, అవును. భక్తులందరికీ కూడా కొట్టిన పిండమ్మా సబ్జెక్ట్ మనందరికీ. అంటే మనం సుఖంగా జీవించడానికి, శాంతిగా జీవించడానికి డెఫినెట్ గా 100% సహకరిస్తోంది. కానీ మొత్తానికి అంటే కర్తృత్వం కూడా ఎంతో కొంత, అంటే మనం చేస్తున్నామనే భావన కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఈశ్వరుడు లేకుండా మనం చేయలేము, ఆయన శక్తి పని చేయిస్తోంది అని కూడా అవగాహన అవుతోంది మనందరికి. అయితే ఉన్నది ఒక్కటే అనే అనుభవంలోకి మనందరికి ఇంకా రావాలి. దానికి మనకి సహనం ఉండాలి, శాంతి ఉండాలి. నువ్వన్నట్టు ఆయన చెప్పినట్టు మనం జీవిస్తూ ఉండాలి. ఉన్నది ఆయనే అనేది మనం విశ్వసిస్తూ ఉండాలి. అవునమ్మా, అవును. యా, ఇంకెంతమ్మా జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్ రా.
అయ్యో భగవాన్, మేమేం చెప్పాలి
కూడా. అలాగే అమ్మా, గుండుగొల్లు జ్ఞాపకం వస్తే గుండుగొల్లు మున్సబ్ గారు, సువర్ణ, గుండుగొల్లు కన్నమ్మ, అంటే అందరూ మంచి మంచి భక్తులమ్మా మీరంతా. నాన్నగారు కూడా అంటే అంటే భక్తుల సమక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇంకా 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 ఆయన అంటే అది ప్రవాహం కింద ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ కింద వచ్చేసేది అనమాట. సో మీ అందరితో యా అంటే అందరూ అంటే
బ్యూటిఫుల్, ఇంకా అసలు ఆనందం మాకు ఎంత ఆనందం అంటే పండగే కదా ఉషా, మామూలు పండుగలు అంతలా చేసుకునే వాళ్ళ తినిపించారు ఉషా నాన్నగారు. ఆ రోజు పౌర్ణమి తిథి ప్రకారం నాన్నగారు పుట్టినరోజు ఉషా. నాన్నగారు వైజాగ్ వెళ్ళిపోతున్నారు అన్నమాట. వైజాగ్ వెళ్ళిపోతున్నారు అంటే బుజ్జి కూడా మాకు సహకారం బాగా చేసి కూడా ఉషా. మా అమ్మ స్వర్ణాంటి ఇది అయిపోయిన తర్వాత నాన్నగారు అని ఊరు మా అమ్మని తాతని చూసుకోమ్మా అని చెప్పారండి మాకు. అంటే మా అమ్మ తాత ఎప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళాలన్నా కార్లు జ్యోతి వెళ్దామమ్మా అంటే అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయేవాడు. కానీ నాన్నగారు ఉన్నారో లేదో తెలిసి తెలియదని బుద్ధికి కానీ రామచంద్ర తాతకి కానీ ఫోన్ చేసేవాళ్ళు అండి ఎప్పుడు. అంటే నాన్నగారు ఉన్నారా బయటకు వెళ్ళారా అంటే నా బుద్ధి పాపం ఎప్పుడు చెప్పేవాడు. ఏ విషయంలోనే బుద్ధి సహకారం బాగుండేది అన్నిటికీ కూడా, ఫోటోస్ దగ్గర నుంచి ఏది కావాలన్నా సరే. అప్పుడు నాన్నగారు బాగా మొన్నసారి కూడా నా చెంత తాతకి చేసేసి నాన్నగారు ఉన్నారా అని అడిగేవారు. తాతయ్య కూడా బాగా ఇష్టం ఉషా. మొన్నే తాతయ్య సాంప్రదాయం అయింది ఉషా, 2-3 రోజుల క్రితమే తాతయ్య సాంప్రదాయం అయింది ఉషా. మా ఆమె కూడా ఇంక లెగట్లేదు అసలు. హైదరాబాద్ తీసుకొచ్చేసారు ఉషా. కొడుకు కాళ్ళు అక్కడ ఉంటారు కదా ఉషా, నిన్నే హైదరాబాద్ నిన్నే తీసుకొచ్చేసారు. అంత ఎవరిని కూడా గుర్తుపట్టట్లేదు ఎక్కువ.
అయ్యో బాగా
అన్ని ఇంకా మంచం మీదే వచ్చా. ఇంకా
బాగా
ఇదైపోయారు వచ్చా. ఇంకా బాగా తాతయ్యకి మామ కూడా చాలా ఇష్టం. నాన్నగారంటే మామూలు ఇష్టం కాదు అసలు. ఇంకా
అవునమ్మా, అవును అవును. భగవంతుని చూసుకున్నట్టే చూసుకున్నారమ్మా, చాలా అపురూపంగా చూసుకున్నారు.
ఇంకా నాన్నగారు వస్తున్నారంటే తాతయ్యకి మా అమ్మకి స్వర్ణ ఇంకా అందరూ ఎంత ఇష్టం అంటే ఇంకా అది తెలుసు కదా. ఇంకా నాన్నగారు వైజాగ్ వెళ్ళిపోతున్నారు, పుట్టినరోజు కొండ్రంటే అప్పుడు బుజ్జి అప్పటికప్పుడు బుజ్జి కేక్ వస్తానే కోసుకోం, కేకులు తెప్పించు బుజ్జి అంటే పాపం కేక్ పాల్పాలించి బుజ్జి కేక్ తెప్పించాడు ఉషా. మేము వెళ్ళి నాన్నగారు 10 వైజాగ్ ప్రయాణం అన్నమాట. ఇంకా అప్పుడు తెలిసి పొద్దున్నే బయలుదేరి వచ్చేసి ఇంకా పాప బుజ్జి తెమ్మంటే పాల్పల్లి నుంచి కేక్ తెచ్చాడు ఉషా. నాన్నగారు కేక్ నాన్న అంటే అంటే పాప తెరితే నాన్నగారు కట్ ఏంటంటే కట్ చేసి నాన్నగారు నోట్లో పెట్టారు ఉషా.
వెరీ నైస్ అమ్మా,
ఇంకా అది ఆనందం, ఇంకా అది చెప్పలేం
మాట్లాడాలి. మన గోదావరి పుష్కరానికి వెళ్ళినప్పుడు కూడా మీరు అంతా వచ్చారు కదా, అందరం కలిసి అది విజయవాడ, విజయవాడ అవును
విజయవాడలో
అది లాస్ట్ మనకి పుష్కర స్నానం
నాన్నగారు అదే లాస్ట్
అదే ఈ రోజు మళ్ళీ రాదన్నారు. అవును
అవును అవును నాన్నగారితో ఆనంద గడియలు రావాలంటే ఇంకా తలుచుకుంటా ఉంటే ఇంకా
అంటే అసలు ఆ మెమరీస్ అంతే లేదు, అన్ని మెమరీస్
అవును ఇంకా అసలు ఆనందం వచ్చేస్తుంది నాన్నగారితో అప్పుడు ఇలా ఉన్నాం కదా, మాటలు గుర్తు లేకపోయినా సంఘటన గుర్తు వచ్చేటప్పటికి ఒక ఆనందం, సబ్జెక్ట్ అంతా గుర్తుకు
రాకుండా. ఈ టెక్నాలజీ పెరగడం మన అదృష్టం ఏంటంటే ఆయనతో ఆ ఫొటోస్ ఉన్నాయి, ఆయనతో చేసిన ప్రయాణాలు ఆ అంటే రాత్రిలో పెట్టినవి ఉన్నాయి, అలా అంటే అంటే బ్యూటిఫుల్ అమ్మా. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు ఇలా ఇలా ఒక గురువు ఉన్నారు, ఇలా ఒక గురువు అంత ఆదర్శంగా భక్తుల్ని జీవించేలా చేశారు, ఇంత ప్రేమ కురిపించారు అనేది మనం చూసింది మన పిల్లలు ఆడపిల్లలు చూడలేకపోవచ్చు.
అవును సార్,
సో ఇది మన రాత రూపంలో ఇలా పిక్చర్స్ రూపంలో వర్మ అఫ్ కోర్స్ ఫస్ట్ టాప్ మోస్ట్ వర్మ వర్క్ అంటే భగవంతుడే, ఇంకా భగవంతుడికి ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళందరూ మన విజయ్ వీళ్ళందరూ చాలా చాలా వర్క్ చేశారమ్మా, అండ్ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చి అదే ఇంకా భగవంతుడి పనే వీళ్ళ ద్వారా వీళ్ళ ఆయనకి వీళ్ళకి అందరికీ మనం కృతజ్ఞతగా ఉండి నాన్నగారి సబ్జెక్ట్ మనం జీవించి మనం అది పొందాలి.
అలాగేనమ్మా
అలాగేనమ్మా, ఏ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ
నాన్నగారు.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.